ప్రియమైన ఆత్మబంధువులార, సర్వసాధారణంగా లోకం చర్మ సౌందర్యాన్ని చూసి మోహపోతుంది. కావలసింది హృదయ సౌందర్యం, మనస్సులో సౌందర్యం, హృదయ సౌందర్యం. చర్మంలో సౌందర్యంగా ఉన్నంత మాత్రం చేత హృదయంలో సౌందర్యంగా ఉన్నారని, మనస్సులో సౌందర్యంగా ఉన్నారని చెప్పలేం. మనం ఆకర్షించబడేది చర్మ సౌందర్యానికి ఆకర్షించబడతాం, కానీ ఆ మనస్సులో ఉన్న సౌందర్యాన్ని, హృదయంలో ఉన్న సౌందర్యాన్ని చూడటానికి సరే జ్ఞాననేత్రం మనకు లేదు. జ్ఞాననేత్రం ఉన్న వాళ్ళు కానీ హృదయంలో ఉన్న సౌందర్యం చూడలేరు. భౌతిక నేత్రాలు ఉన్న వాళ్ళు కేవలం చర్మ సౌందర్యానికే పరిమితం అయిపోతారు. దీ శర్మ గారు ఇస్తున్న ప్రశ్న, సాధనలో ఎవరు సాధన చేసినా మూడు భాగాలు ఉంటాయి సాధనలో. ఆ సాధనలో మూడు భాగాలు ఏంటంటే, ఒకటి మనల్ని మనం పవిత్రం చేసుకోవటం, ప్యూరిఫికేషన్ ప్రాసెస్. మనిషిలో ఉన్న అపవిత్రత, ఇంప్యూరిటీ వాడికి నేనుగా వ్యక్తం అవుతాం. అది గ్రహించాలి ముందు. ఆ నేను చూసి మనం గర్వపడి ఏం లేదు. అది పైగా ఎప్పుడు ఒక హద్దుల్లో ఉంటుంది, అది ఒక పరిమితులు ఉంటాయి దానికి. ఒక మాటలో ఇండివిజువల్ గురించి చెప్పాలంటే, ఆ మానవుల్లో ఉన్న అపవిత్రత ఆ దేహగతమైన నేనుగా వ్యక్తం అవుతుంది. ఏం చేద్దంటే అపవిత్రతే ఆ దేహగతమైన నేను ఫీడ్ చేస్తూ ఉంటుంది. ఆ అపవిత్రత కనుక లేకపోతే వాడికి నేను దాని అంతటదే అది కూలిపోతుంది. ఇంకా ఆధారం తీసేస్తే, పైన వస్తువు కిందకి ఎలా కూలిపోతుంది ఆధారం తీసేస్తే, మనిషి ఎప్పుడైతే వాళ్ళు ఉన్నటువంటి ఇంప్యూరిటీ పోయిందో ఈ దేహగతం నేను కూడా ఆటోమేటిక్గా పడిపోతుంది. అయితే ఇప్పుడు ఈ పూజల పేరు మీద, ఈ జపాల పేరు మీద, ఈ ధ్యానాల పేరు మీద ఆ దేహగతమైన నేను పెంచుకోకూడదు, తగ్గించుకోవాలి. అది అలా అడ్డొచ్చేది మనకు అదే. మరణానంతర జీవితంలో మనకు కూడా ప్రయాణం చేసేది కూడా అదే. ఒక వండర్ఫుల్ మాట చెప్పారు రమణ మహర్షి గారు ఒక సందర్భంలో. ఇప్పుడు ఇదంతా చీకటిగా ఉందనుకోండి, ఉదాహరణకు ఒక దీపం ఉంది, ఆ దీపం ఈ వస్తువులన్నీ చూపిస్తూ ఉంటుంది. మీరు నేను మాట్లాడుకుంటాం, పని చేసుకుంటాం ఆ దీపం వెలుతురులో. మీరు నేను మాట్లాడటానికి, ఇక్కడ పని చేసుకోవడానికి కారణం ఏంటంటే ఆ దీపమే. ఆ దీపం వెలుతురులో మీరు నేను మాట్లాడుకుంటున్నాం, దైనందిన జీవితంలో మనకు సంబంధించిన పనులు చేసుకుంటున్నాం. చేసుకుంటే ఈ పని చేసుకునే వెలుగుని ఎవరైతే ఇచ్చారో దీపాన్ని మర్చిపోతున్నాం మనం అందరం. మనందరం చేస్తున్న పొరపాటు ఇది అన్నారు. అంటే ఆ చైతన్యం యొక్క వెలుగు ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యే ఈ వస్తువులు, అదే వస్తువు మనకు కనిపిస్తాను. నా దేహం నాకు కనిపిస్తానంటే, లోకం నాకు కనిపిస్తానంటే, ఇలాగే బయట వస్తువులు నాకు కనిపిస్తున్నాయంటే, ఆ చైతన్యం యొక్క వెలుతురు వల్లే, ఆ చైతన్యం యొక్క వెలుతురే ప్రపంచంలో ప్రసరించి ఆ ప్రపంచం ఉన్నట్టుగా మనకు కనిపిస్తాం. అంటే దేవుని వెలుగులో మనం సృష్టిని చూస్తున్నాము, ఆ వెలుగును మర్చిపోతున్నాం. ఒకటి ఏంటంటే, నువ్వు పవిత్రుడు అవ్వాలి, నువ్వు పవిత్రుడు అవ్వాలి. పవిత్రుడయ్యి, నువ్వు పవిత్రుడైన తర్వాత ఏ వస్తువునైతే నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావో ఆ వస్తువుకు సంబంధించినటువంటి పరిజ్ఞానం సంపాదించాలి. ఆ శర్మంగారెడ్డి ప్రశ్న ఎంత బాగుందో చూడండి. ఒక వస్తువు గుణం తెలిస్తే వస్తువు మనకు సంపాదించాలనిపిస్తుంది. ఆ వస్తువు గుణం మనకు తెలియనప్పుడు ఆ వస్తువును సంపాదించాలని బుద్ధి పుట్టదు. ఏ వస్తువునైతే నువ్వు పొందుదాం అనుకుంటున్నావో, ఏ చైతన్యాన్ని అయితే నువ్వు పొందుదాం అనుకుంటున్నావో, దానికి సంబంధించినటువంటి అవగాహన నీకు కొంతవరకు ఉండాలి. ముందు శ్రవణం చెయ్యాలి. అంటే శ్రవణం చేయటం అంటే ఏమిటి? ఈ దేహం గురించి, లేకపోతే అక్కడ విభూతి వస్తుంది, ఇక్కడ కుంకుమ వస్తుంది, ఈ భౌతిక విషయాలనే శ్రవణం అనరు. నీకు అర్థమవుతుందా? ఆశమ్మ భోసమ్మ కబుర్లు కూర్చుని ఈ పుక్కుడు పురాణాలు కాదు శ్రవణం అంటే. శ్రవణం అంటే ఏ వస్తువునైతే నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నా ఆ వస్తువు గురించి వింటే శ్రవణం, గాథలు కాదు. ఈ శ్రవణం అంటే మీరు బాగా అర్థం చేసుకోండి. మీరు ఏమనుకుంటున్నారు ఇప్పుడు? దేహమే అనుకుంటున్నాం మనం. దేహబుద్ధి పెరిగే మాటలు వినటం శ్రవణం కాదు. శ్రవణం అంటే నువ్వు దేన్నైతే పొందుదామని ప్రయత్నం చేస్తున్నావో దాని గురించి వినటం శ్రవణం. ఎవడైతే వస్తువుని పొంది ఉన్నాడో వాడు చెబుతా అంటే వినాలి. ఆచార్య దగ్గర కూర్చుని శ్రవణం చెయ్యాలి. ఆ శ్రవణం చేయటం వల్ల కూడా నువ్వు కొంత చల్లబడతా ఉంటావు. అంటే నీ మైండ్ ఏమో కొంత ప్రిపేర్ అవుతూ ఉంటుంది వస్తువుని తెలుసుకోవడానికి. అదొక భాగం సాధనలు. తర్వాత యూనియన్, అంటే నువ్వు ఏ వస్తువు గురించి జీవితం పొడుగునా దేని గురించి పని చేసావో, దేని గురించి శ్రవణం చేసావో, దేని గురించి మరణం చేసావో, ఏదైతే అల్టిమేట్ ట్రూత్ అనుకుంటున్నావో, ఏదైతే సృష్టి లేనప్పుడు కూడా ఏ వస్తువు అయితే ఉందో, ఏదైతే నువ్వై ఉన్నావో ఆ వస్తువులో నువ్వు ఐక్యం అవటం అనేది థర్డ్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఇదంతా సాధనలో భాగాలు. ఇవన్నీ కూడా సాధనలో భాగాలు. ఈ మూడు స్టేజ్లు ఇవి. అయితే మీ జీవితం చూస్తుంటే ఈ మూడు స్టేజుల్లో మీరు పొందినట్టు ఏమి కనిపించటం లేదు. అంటే మీరు శ్రవణం చేయటం, ధ్యానం చేయటం, మరి తర్వాత ఏదో కొంత ప్యూరిఫికేషన్ ప్రాసెస్, మరి ఆ వస్తువుల తర్వాత ఐక్యం అవటం, ఈ సాధనా భాగాలు మీ జీవితంలో ఏమీ కనిపించడం లేదు, దీని గురించి నాకు కొంత వివరణ కావాలని అని శర్మ గారు అడిగారు. ఎవరిని? భగవాన్. ఇక్కడ భగవాన్ చెప్తున్నారు, నాకు అటువంటి సాధనలు ఏమి చేసినట్టు నాకు ఏం తెలియదు, నేను జపం నా జీవితంలో ఎప్పుడు చేయలేదు. అలా మిమ్మల్ని చేయొద్దని మీరు కంగారు పడకండి. ఆయన ప్రశ్నకి ఆయన సమాధానం చెబుతున్నారు, అంతేకాని మీరు కంగారు పడి మీరు జపాలు చేయటం మానకండి. నేను ప్రాణాయామం చేయలేదు, జపం చేయలేదు, మంత్రాలు ఏమి నాకు తెలియదు, నాకు మంత్రాలు తెలియదు, ప్రాణాయామాలు తెలియదు, ధ్యానం ఏమీ చేయలేదు. భగవాన్ ఎప్పుడు నేను కళ్ళు మూసుకుంటే స్వామివారు ధ్యానం చేస్తున్నారు అని అనుకున్నవారు, ఇతరులు అనుకున్నవారు, కానీ నేనేమి ధ్యానం చేయలేదు. ఆ ఏమి నేను చేయలేదు సరికదా? నేను అరుణాచలం వచ్చిన తర్వాత ఇక్కడికి అందరూ వచ్చి జపాల గురించి, మంత్రాల గురించి, చక్రాల గురించి, తంత్రాల గురించి అన్ని చెప్తూ ఉండేవారు నాకు. నేను ఇంతకాలం మంత్రం చేశానండి, ఈ సాధనలు చేశాను, ఇంతకాలం ధ్యానం చేశాను, ఇవన్నీ చెప్తూ ఉండేవారు. చెప్తే ఎప్పుడు కూడా వాటి మీద నాకు ఆకర్షణ కలగలేదు. సరే, పూర్వం వదిలేయండి, ఇప్పుడు కూడా ఎవరైనా మంత్రాల గురించి, తంత్రాల గురించి, ధ్యానాల గురించి ఏదైనా చెబితే నాకు కనీసం వినాలని కూడా బుద్ధి పట్టడం లేదు. అంటే ఏంటి, డైరెక్ట్గా ట్రూత్ అని రివీల్ అయింది. అంటే నువ్వు దేవతను ఎందుకు ఉపాసన చేస్తున్నావో, ఏ వస్తువును తెలుసుకోవడం నువ్వు దేవతను ఉపాసన చేస్తున్నావో, ఏ వస్తువుని తెలుసుకోవడం నువ్వు ప్రాణాయామం చేస్తున్నావో, ఏ వస్తువుని తెలుసుకోవడం నువ్వు మంత్రం జపిస్తున్నావో, ఆ వస్తువు తానుగా ఆయనకి వ్యక్తమైంది కాబట్టి ఇటువంటి విషయాల మీద నాకు ఎప్పుడు కూడా ఆకర్షణ కలగలేదు. ఉన్న వస్తువు ఒకటే. అంటే హిందూ మతంలో చెప్పినా, క్రైస్తవ మతంలో చెప్పినా, మహమ్మదీయ మతంలో చెప్పినా, ఏ మతంలో చెప్పినా తెలుసుకోవలసిన పదార్థం మట్టుకి మనకు ఒకటే. ఈ రూపాలు వచ్చేటప్పటికీ, ఈ నామాలు వచ్చేటప్పటికీ, ఈ మంత్రాలు వచ్చేటప్పటికీ, ఈ రూపబుద్ధిని బట్టి, నామబుద్ధిని బట్టి వివాదాలు వస్తున్నాయి. కానీ ఉన్న వస్తువు మట్టుకి ఒకటే. మీ దేహం ఏ పని మీద ఈ భూమి మీదకి వచ్చిందో ఆ పని మీరు ఎలాగ చేయాలంటే రాగద్వేషాలు లేకుండా, కర్మఫలాన్ని ఆశించకుండా. కర్మఫలం వస్తే దానంతరం వస్తే రావచ్చు, అది వేరే విషయం. కర్మఫలం ఆశించకుండా, రాగద్వేషాలు లేకుండా వాడు నిష్కాముడై ఉండాలి, రాగద్వేషాల నుంచి విడివడి ఉండాలి, చేసే పని కర్తృత్వం లేకుండా, ఇది నేను చేస్తున్నాను, ఇది నా వల్ల అవుతుందనే తలంపు, దట్ ఈస్ బాండేజ్. నీ తలంపై నిన్ను బంధిస్తాను, నిన్ను పని బంధించడం లేదు, ఇది నేను చేస్తున్నాననే తలంపే నేను బంధిస్తాను, దట్ ఈస్ బాండేజ్. అది కృష్ణుడు చెప్తాడు గీతలో, నిన్ను పని బంధించడం లేదు, ఇది నేను చేస్తున్నాను అనే భావన నిన్ను బంధిస్తోంది. ఇది నేను చేస్తున్నాను అనే తలంపు లేకుండా, ఆ భావన లేకుండా ఈ మూడు లోకాలను నేను నాశనం చేసినా నీకు పాపం అంటుంది అన్నాడు అర్జునుడి తోటి పురుషుడు. ఈ మూడు లోకాలను నువ్వు నాశనం చేసినా సార్ నీకు పాపం అంటదు. ఇదే డోయర్ చెప్పి నీకు పాపం తీసుకొస్తుంది, దాట్ ఈజ్ బాండేజ్. అయితే కర్తృత్వం లేకుండా, అంటే ఇప్పుడు మేము పనులు చేస్తున్నామండి, ఉదయం మన సాయంతా కష్టపడుతున్నాం, ఇలా కాదు. కర్మయోగం అంటే కర్మను కర్మంగా చేస్తాడు, ఎక్కువ బంధించబడతాడు. కర్మను యోగంగా చేయాలి. అంటే మనం చేసే పని వల్ల మనం బంధింపబడకూడదు, మనం చేసే పని మన బంధంలోంచి విడుదల చేయడానికి సహాయం చేయాలి, అదే కర్మయోగం అంటే. కర్మ చేస్తే ఫలం వస్తుంది, వస్తే వస్తుంది, లేకపోతే లేదు. వచ్చినా రాకపోయినా నిష్కాముడుగా ఉండి పని చేస్తూ, రాగద్వేషాలు లేకుండా పని చేస్తూ, కర్తృత్వ బుద్ధి లేకుండా పని చేస్తే ఆ పని ఎలాగా, ఎవరో చేస్తున్నారు ఆ పని మనం చేయాలని కాదు. భగవంతుడు నీ దేహం ద్వారా ఏ పని అయితే నియమించాడో ఆ పని నువ్వు రాగద్వేషాలు లేకుండా కనుక చేస్తే అది సాత్విక కర్మ అవుతుంది. ఏం కర్మ అవుతుంది? సాత్విక కర్మ అవుతుంది. ఆ సాత్విక కర్మ నేను అజ్ఞానంలోంచి, బంధంలోంచి, పునర్జన్మల్లోంచి విడుదల చేస్తుంది. కొంతమంది భౌతిక జీవితానికి ఆధ్యాత్మిక జీవితం అది వేరు ఇది వేరు అనుకుంటారు. అది ఫండమెంటల్గా మనం చేసే మిస్టేక్ అది. అదే భౌతిక జీవితం వేరు, ఆధ్యాత్మిక జీవితం వేరు అని అనుకుంటున్నారు. అసలు వాళ్ళకి ఫండమెంటల్స్ కూడా తెలియని దాని అర్థం. దేవుడి గురించి మీకు ఏమి తెలియకపోయినా ఆ దేవుడు చెప్పిన పని మీరు చేసుకుని వెళ్ళిపోతా అంటే దేవుడు ఐక్యం అవుతారు మీరు. ఇది బాగా అర్థం చేసుకోండి. నేను మెడ్రాస్ వెళ్ళి ట్రైన్ కూర్చున్నాను అనుకోండి, అనుకోండి మాట్రాస్కి, ఆ ట్రైన్ మెడ్రాస్ వెళుతుందని నాకు తెలియదు, కానీ ఎక్కడికి వెళ్ళి కూర్చున్నాను, అది మెడ్రాస్ వెళ్ళి మెడ్రాస్ బౌండ్ ట్రైన్లో కూర్చున్నాను. నన్ను తీసుకెళ్ళి ఎక్కడ దింపుతున్నది? మెడ్రాస్ అనేది దింపుతుంది. మెడ్రాస్ అని నాకు తెలియదు, నాకు తెలియకుండా ఎక్కడికి వెళ్ళిపోతాను, మెడ్రాస్ వెళ్ళిపోతాను. ఇది బాగా అర్థం చేసుకోండి. అదేవిధంగా మీకు దేవుడు ఉన్నాడా లేడని కాదు, నువ్వు నార్మల్గా కనుక జీవిస్తే, కర్తృత్వం లేకుండా కనుక జీవిస్తే దేవుడు ఉన్నాడన్న విషయం నీకు తెలియకపోయినా నువ్వు వెళ్ళి దేవుడిలోనే ఐక్యం అవుతావు. ఇది అద్భుతమైన టీచింగ్ అనమాట భగవాన్ చెప్పిన దాంట్లో. నువ్వు మెంటల్గా అంగీకరించక్కర్లేదు వస్తువుని, అంగీకరించకపోయినప్పటికీ నీ జీవితం కనుక క్రమంగా కనుక ఉంటే, నార్మల్ గా కనుక ఉంటే, న్యాచురల్ గా కనుక నువ్వు జీవిస్తే, ఏదైతే భగవంతుడు అనుకుంటున్నావో వాళ్ళు నేను వైక్ష్యం అవుతావు, నీకు తెలుసున్నా నీకు తెలియకపోయినా. ఇది ఒక రెవల్యూషన్ భగవాన్ చెప్పింది విషయం. మనకి యాక్షన్ తక్కువ ఉంటుంది, రియాక్షన్ ఎక్కువ ఉంటుంది. మనకి రియాక్షన్ ఎక్కువ వస్తుంది అనుకోండి, మీరు ఎవరిని పెద్దను గురువుల దగ్గరికి వెళ్ళి అడగక్కర్లేదు, డిక్షనరీలు చూసుకోక్కర్లేదు, లోపల అపవిత్రత ఎక్కువ ఉందని అర్థం. మనల్ని ఎవరైనా ఏదైనా కొద్దిగా విమర్శించారనుకోండి, తొందరగా ఉద్రేకం వచ్చేస్తుంది, ఏదో పెద్ద ఉద్రేకపడిపోతున్నాం అనుకుంటాం. మనలో ఉన్న అపవిత్రత ఉద్రేక రూపంలో వస్తుందట. ఎవరైనా ఇంటికి వెళ్ళాం అనుకోండి, వారు గౌరవిస్తే సంతోషిస్తాం, వారు సరిగ్గా గౌరవం చేయకపోతే ఫీలింగ్ మనకు హర్ట్ అవుతుంది. ఎవరైనా నేను గౌరవం చేయకపోతే నీ ఫీలింగ్ కన్నా హర్ట్ అయితే నీలో ఉన్న అపవిత్రత హర్ట్ అవుతానని చెప్తారు. అది ఇక్కడ ఆ సీక్రెట్. ఒక భక్తుడు ఏమని అడుగుతున్నాడంటే, ఈ ఆధ్యాత్మిక మార్గంలో మొట్టమొదట ప్రారంభ దశలో ఉన్నవారు ఏమి చెయ్యాలి అని, ఈ స్పిరిచువల్ లైఫ్లో మొట్టమొదట ఎంటర్ అయ్యేవాళ్ళు ఏమి చెయ్యాలి, బిగినింగ్లో ఏమి చెయ్యాలి అంటే, సర్వసాధారణంగా మామూలు గురువులు అయితే ఏం చెప్తారంటే, రోజు జపం చేసుకో అని ఏదో చెప్తారు, నామం చేసుకో, లేకపోతే దీనికి ఇష్టమైన దేవుణ్ణి ఏదో తలపెట్టుకో, ఇలాగేదో చెప్తారు. ఆ బిగినింగ్లో ఏమి చెయ్యాలి, బిగినింగ్లో ఏమి చెయ్యాలి అని ఈ ప్రశ్న ఎవరిని భగవాన్ అడుగుతున్నారు. ఒక భక్తుడు వచ్చి భగవాన్ అడిగారు, ప్రారంభ దశలో ఏమి చెయ్యాలి. నువ్వు ఈ ప్రశ్న వేయటమే సూచిస్తున్నది, ఏమి చెయ్యాలో నీకు తెలుసునని. ఏమి చెయ్యాలని నన్ను అడుగుతున్నావు, ఏమి చెయ్యాలో నీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. గురువులు కూడా ఏం చేస్తారంటే, పొద్దున్నే తెల్లవారుజామున 4 గంటలకు లేచిపోయి పొద్దున్నే జపం చేసుకుని మధ్యాహ్నం ధ్యానం చేసుకుని ఏదో చెప్పేస్తారు, కాగితమే రాసిచ్చినా రాసిచ్చేస్తారు. భగవాన్ ఏమంటారు, ఏమి చెయ్యాలో నన్ను అడుగుతున్నావు, ఏమి చెయ్యాలో నీకు తెలుసు, ఏదో చెయ్యాలి నువ్వు ఎందుకు అనుకుంటున్నావు, కారణం ఏంటి, ఎందుకు చెయ్యాలి నువ్వు. లాజికల్ థింకింగ్, మూఢ నమ్మకాల మీద, మూఢ విశ్వాసాల మీద రమణ మహర్షి గారి టీచింగ్ ఎక్కడ బేస్ అవ్వలేదు. మీరు ఏదో అనుకోండి, మీకు ఏదో ఇచ్చేస్తాడు, పోని ఇచ్చేస్తాడు అని చెప్పుంటున్నాయి మీ దగ్గరది. రమణ మహర్షి గారు చెప్పింది మతానికి సంబంధించిన జ్ఞానం కాదు, లౌకిక జ్ఞానం కాదు, ఆత్మజ్ఞానం గురించి చెప్పారు. మతం పేరు మీద, ఆత్మజ్ఞానం పేరు మీద మనుషులు మూర్ఖులకు తయారు చేయడం రమణ మహర్షి గారి ఉద్దేశం కాదు. మీ చైతన్య స్థాయి పెంచాలి గురువు అనేవాడు, అందుకని మీరు ఉన్న స్థితిలో నుంచి ఇంకా కిందలు దారి చేసేవాడు గురువు గారు అవుతాడు. అసలు మతం పేరు మీద మీరు ఏకంతులు అవ్వాలా, లేకపోతే మూర్ఖులకు తయారవ్వాలా, మీ ఆలోచన చంపేవాడు గురువారు అవుతాడు. అసలు మీ చైతన్య స్థాయిని మీకున్న ఆలోచన చంపేవాడు గురువారు అవుతాడు. చాలా స్పెసిఫిక్గా చెబుతారు. మీరు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తున్నారనుకోండి, మీరు ఆసనాలు వేస్తున్నారనుకోండి, యోగాభ్యాసాలు చేస్తున్నారనుకోండి, దాని ప్రయోజనాలు సిద్ధిస్తుంది. అంతేకాని ఆత్మజ్ఞానం మీకు ఎలా కలుగుతుంది అన్నాడు. మీరు శారీరకంగా యోగా నుంచి మంచిగా చేయండి, దానివల్ల ఏమొస్తుంది, మీకు ఆరోగ్యం వస్తుంది. అంతేకాని జ్ఞానం ఎక్కడ వస్తుంది, దానికి దీనికి సంబంధం ఏంటి? గాడ్ కెనాట్ బి డిస్ట్రీడ్ బై ఫిజికల్ ఎక్సర్సైజ్. ఆధ్యాత్మిక సాధన మీకు పని ఏమిటి అసలు? మీరు సాధన చేస్తానంటున్నావు, ఏం చేయమంటున్నారని నన్ను అడుగుతున్నావు, మీకు పని ఏంటి అసలు? ఎందుకు ఇప్పుడు ఎలా ఉంటున్నావు, అలా ఉండరాదా అంటే, నీకు శాంతి లేదు, నీకు సుఖం లేదు, నీకు శాంతి లేదు, సుఖం లేదు. ఆ శాంతికి ఏమి కావాలి, ఏమి చేయమంటారో నన్ను అడుగుతున్నావు నువ్వు. నిజంగా నీకు శాంతి ఉండే ప్రశ్న అడగవున్నాను, ఏం చేయమంటారో నేను చేయి. నువ్వు నీకేదో వెళుతుంది జీవితంలో, ఏదైతే నువ్వు అదే నీవుగా కనుక ఉంటే నన్ను ఏమి చేయమంటారని నువ్వు నన్ను అడగే అడగవు. నువ్వు నీవుగా లేవు, రిప్లై చూడండి, నువ్వు నీవుగా లేవు. నీలో ఏదో వెళుతోంది, నీలో ఏదో కొరత ఉంది. ఆ కొరత, ఆ వెలికి నా చేత ఏమి సాధన చేయమంటారని అడుగుతున్నావు గర్భంతో. అంటే నువ్వు నీకేం నిజంగా నువ్వు శాంతిలో ఉంటే నన్ను ఏం చేయమంటారు నువ్వు అడగే అడగవు. అసలు నువ్వు నిజంగా సుఖంగా ఉంటే నన్ను ఏం చేయమంటారని నువ్వు అడగే అడగవు. అంటే దాని అర్థం ఏంటి, నువ్వు నీవుగా లేవు, నువ్వు నీవుగా లేవు. అంటే నీ ప్రశ్నలోనే ఉంది, శాంతి లేదు కాబట్టి ఏం చేయమంటారని అడుగుతున్నావు. ఎందుకు నీకు కావాల్సింది ఏంటి ఇప్పుడు? శాంతి కావాలి. అంతేత ఆ శాంతి పొందడం కోసం ఏమి చేయమంటారని అడుగుతున్నావు. సరిగ్గా ప్రశ్న అడిగిన ఇప్పటికీ ఆయన పాదానికి ఏదో ఆయింట్మెంట్ రాసుకుంటున్నారట భగవాన్. ఈ ప్రశ్న అడుగుతున్నాడు, ఆ న్యాచురల్ రిప్లైస్ చూడండి. మన మామూలుగా సహజమైన అందానికి పౌడర్ రాసుకుని మేకప్ చేసుకుని అందానికి చాలా తేడా ఉంటుంది. సహజమైన అందం ఏమి చెరగదు, పౌడర్ రాసుకుని అందం కొంత ఎండలో ఒక 5 నిమిషాలు తిరిగి వచ్చేవాడికి మామూలుగా అది మామూలుగా పేలం అయిపోతుంది. న్యాచురల్గా ఉన్న బ్యూటీ అసలు ఎక్కడ చెదరదు. ఆ రిప్లైస్ చూడండి, ఏం సాధన చేయమంటారంటే 16 అధ్యాయంలో 4వ శ్లోకంలో ఉంది, ఇలా చేయండి అలా చెప్తారు మామూలుగా అసలు ఈ పండితులు. ఇంకా వాళ్ళకి ఆ పాండిత్యం ఉంది కానీ వస్తువు వాళ్ళకి అనుభవం లేదు. ఇక్కడ భగవాన్ చెప్తున్నారు, ఆ ప్రశ్న ఎప్పుడు నేను పాదానికి ఏదో మందు రాసు ఆయింట్మెంట్ రాసుకుంటున్నారు. ఎవరుండీ భగవాన్ చెప్తున్నారండి. ఏమని చెప్తున్నారంటే, నా పాదం అని అరికారు ఏదో అక్కడ మంటగా ఉంది కొంచెం నాకు, ఏదో బాధగా ఉంది, ఏదో అక్కడ పెయిన్ ఉంది, ఆ పెయిన్ నాకు తెలుస్తుంది అని చెప్పి ఏం చేస్తున్నాను నేను, నేను ఈ లేపనం రాస్తున్నాను, కాలు ఏదో మంట పెడుతుంది, ఆ మంట నాకు తెలుస్తుంది అని చెప్పి ఏం రాస్తున్నాను ఇక్కడ, మందు రాస్తున్నాను, ఆ కాళ్ళు అన్న మంట నాకు తెలుస్తుంది, ఆ మంట నివారణ కోసం ఏం చేస్తున్నాను నేను, ఆ బాధ నివారణ కోసం అయింట్మెంట్ రాస్తున్నాను. అంటే ఇప్పుడు నాకు ఆ బాధ తెలుస్తుంది కాబట్టి ఆ బాధ పోవటం కోసం నేను అయింట్మెంట్ రాస్తున్నాను. అదేవిధంగా నీకు ఏ కారణం వల్ల అశాంతి వస్తుందో అందులోంచి విడుదల పొందమని నీకు ఏరేగా నీకు ఉపదేశం చెప్పడానికి నేను ఈ బాగా అర్థం చేసుకోని సబ్జెక్టు. నీకు శాంతి కావాలి, అది లేదు, నీ అశాంతికి కారణం ఏముందో నాకు చెప్ప, నాకు తెలియపోయి నీకు తెలుస్తుంది కదా, అందులోంచి విడుదల పొందడానికి నువ్వు చేసే ప్రయత్నం అదే సాధన, ఇంకేంటి సాధన, ఏం చేస్తా ఇంత సాధన ఏంటి, నా కాలు బాగా నీకు తెలియదు నాకు తెలుస్తుంది అని చెప్పి నేను అయింట్మెంట్ రాస్తున్నాను. అదేవిధంగా ఏ కారణం వల్ల నీ మనస్సు బాహ్యముఖం అవుతుందో, ఏ కారణం నీ మనస్సుకి అశాంతి తీసుకొస్తుందో, ఏ గదబుద్ధి నీకు అశాంతి తీసుకొస్తుందో దాన్ని పోగొట్టుకోవడం సాధన, నేను చెప్పటం ఏంటి నీకే తెలుస్తుంది కదా, ప్రత్యేకంగా నాచే చెప్పించడం ఎందుకంటున్నాడు, ఎంత సహజంగా చెబుతున్నాడు చూడండి, ఎంత నార్మల్గా చెబుతున్నాడో చూడండి. నువ్వు పొందవలసింది ఏదో ఉందని, ఎక్కడో ఉందని, బయట ఉందని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు పొందవలసింది ఎక్కడ లేదని లోపల ఉంది. అంటే ఏ వస్తువుని పొందుదామని అనుకుంటున్నావు అది మనే, అది ఎవరో అది మనే, కానీ మనం ఏమనుకుంటున్నాం, కళ్ళతో నేను ఈ మైక్ని ఎలా చూస్తున్నాను అలాగే వస్తువు కూడా నా కళ్ళతో చూడటానికి ప్రయత్నం చేస్తున్నాను, కానీ అది అలా కళ్ళ కనిపించేది కాదు, అది చూసేదే కానీ చూడబడేది కాదు. కానీ ఆ వస్తువు ఏం చేస్తామంటే మన కళ్ళ కనిపించేది ఇలాగా ఉండాలని మనం ప్రయత్నం చేస్తాం. ఏం చేత కారణం ఏంటి చెప్పుంటారా, ఇది ఒక అలవాటు. తల్లి కడుపులోంచి బయటకు వచ్చిన తర్వాత వాడు శ్మశానానికి వెళ్లే వరకు మనిషి ఇంకో పని లేదని చూడటమే పని ఆడికి. హాస్పిటల్లో వాడు బయటకు వచ్చిన మొదలు మళ్ళీ ఇంకా చచ్చే వరకు వాడు చూడటమే పని, ఇంకో పని లేదు ఆడికి. అలాగే ఆ దేవుని కూడా చూద్దాం, ఆత్మను కూడా చూద్దాం అని ఇలా అలవాటు పడిపోయి ఇలా తయారయ్యారు జనం. ఆ రకంగా మీకు టీచింగ్ చెబితే మీకు కూడా ఇష్టంగా ఉంటుంది. నేను కూడా మీ అలవాటు ఎలా ఉందో, మీ సంస్కారం ఎలా ఉందో ఆ రకంగా నేను టీచ్ చేస్తున్నాను అనుకోండి, నాన్నగారు చాలా బాగా చెబుతున్నారనిపిస్తుంది. అంటే మీ ఉపవాసం ఉంది, మన ఇష్టాన్ని అయిష్టాన్ని ఒక పక్కన పెట్టి మన సత్యం గురించి శ్రవణం చేయాలి, మన లైఫ్ని డిజలైక్స్ని ఒక పక్కన పెట్టి మనం ఆ ట్రూత్ గురించి శ్రవణం చేయాలి. అందుకని మనం ఏదో ఒక అయిష్టంతో, ఇష్టంతో అయిష్టంతో ఒక రెండో పక్కన పెట్టేయండి, ఆ ట్రూత్ని యాజ్ ఈజ్గా ఎలా ఉందో మీరు శ్రవణం చేస్తే అప్పుడు మీకు అది అవగాహన అవుతుంది. చూడటం ఏంటండి, చూడటండి ఎన్ని వ్యవహారిక సత్యాలు. ఇప్పుడు రాముడు కనిపిస్తాడు మీకు, ఎంచేపు ఉంటాడు మీ దగ్గర, మీ పొను ఉంటాడు, మీరు ఎంచేపు చూస్తారు. రమణ మహర్షి గారు మాట, నీ దేహం నువ్వు కానప్పుడు రాముడు దేహం రాముడు ఎలాగవుతాడు, నీ దేహం నువ్వు కానప్పుడు కృష్ణుడి దేహం కృష్ణుడు ఎలాగవుతాడు. మనం ఎప్పుడు శాంతి స్వరూపమే. ఇప్పుడు మనం శాంతిగా ఉంటాం అనుకోండి, మళ్ళీ ఏదైనా చిరాకు వస్తుంది, బాగా అర్థం చేసుకోండి, ఏదైనా చిరాకు వస్తుంది, ఆ చిరాకు వచ్చినప్పుడు ఈ శాంతి పోతుంది, మళ్ళీ ఆ చిరాకు తగ్గక ఏమొస్తుంది, మళ్ళీ మళ్ళీ మన శాంతి మనకు వచ్చేస్తుంది. మనకి ఎప్పుడైనా కోపం వస్తూ ఉంటుంది, ఆ కోపం వచ్చినప్పుడు మళ్ళీ అశాంతి వస్తుంది, కోపం తగ్గక మళ్ళీ ఏమొస్తుంది, శాంతి వచ్చేస్తుంది. అంటే ఎమోషన్స్ నుంచి నువ్వు ఎప్పుడైతే బయటపడిపోయావో అప్పుడు నువ్వు సహజ స్థితి నీకు ఉంటుంది. శాంతి అనేది ఒక వస్తువు కాదు, నీ నేచరే శాంతి, నీ స్వరూపమే శాంతి. కానీ నువ్వేం చేస్తున్నావు, ఆ ఉన్న శాంతిని పాడు చేసుకుంటున్నావు. నిజంగా శాంతి మన స్వరూపం కాదనుకోండి, కోపమే మన స్వరూపం అనుకోండి, నీకు ఎప్పుడైనా కోపం వస్తానుకోండి, ఈ ఆలోచన కోపం రేపు తగ్గిపోతుంది, ఏం చేస్తా ఏం చేసి చెప్పండి, అది అది ఎమోషన్ కాబట్టి తగ్గిపోతుంది, ఆ కోపమే నిజమైతే ఇవ్వాలంత ఉందో రేపు కూడా అంతే ఉండాలి, అది ఎమోషన్. అంటే నువ్వు సహజంగా ఉన్నది ఎప్పుడూ ఉంటుంది, అసహజంగా తెచ్చిపెట్టుకునేది ఎంతకాలం ఉంటుంది, ఏదో కొన్ని గంటలు ఉంటుంది, కొన్ని రోజులు ఉంటుంది, తర్వాతది అది తగ్గిపోతుంది. ఎన్ని వికారాలు, ఎన్ని వికారాలు. అంటే శాంతి కావాలి, శాంతి కావాలి నువ్వు అనుకుంటున్నావంటే బయట ఉండేది కాదు, అది బయట ఉండేది కాదు, అది నువ్వు పట్టుకునేది కాదు, అది నీకు అందేది కాదు, నీ స్వరూపమే శాంతి, నీ పేరే శాంతి. భగవంతుడు హృదయం అని ఒక పేరుంది, హృదయ గుహ, హృదయ గుహ, హృదయ గుహ, అదే గతి. ఆ హృదయ గుహ గతి, మన గతి అంటే మన గతి ఎక్కడుంది, మన గతి ఎక్కడ, మన గౌరవాల్లో, మన స్టేటస్లో, నీకు అర్థమవుతుంది, మన సోషల్ స్టేటస్లో, మన ఎకనామిక్ స్టేటస్లో మన గతి లేదు, ఎక్కడుంది, మన హృదయంలోనే మన గతి ఉంది, సద్గతి. అదేంటి గతి, మన గతి ఎక్కడుంది, మన హృదయంలో ఉంది. ఆ గతి అంటే ఆ సద్గతిని పొందటం కోసమే సాధన చేయమంటున్నారు ట్రెడిషనల్ గురువులు అందరూ కూడా. ఇక్కడ భగవాన్ మాట వదిలేను కాస్త కానిసేపు. ఆ సద్గతిని నువ్వు పొందాలంటే నీ గతి నీ హృదయంలోనే ఉంది, నీ గణం నీ హృదయంలోనే ఉంది, నువ్వు పొందవలసి నీ హృదయంలోనే ఉంది. ఆ సద్గతిని పొందటానికి నువ్వు సాధన చెయ్యి. సాధన సాధన అంటే నువ్వు వస్తే కొత్తగా తెచ్చుకోవడం కాదు, హృదయ గుహలోకి అంటే ఆ హృదయ గుహలో నువ్వు ఉండటానికి, హృదయ గుహలో నువ్వు నార్మల్గా ఉండటానికి, నీ మైండ్ ఇప్పుడు నీ బ్రెయిన్లో ఎంత నార్మల్గా ఉందో అంత నార్మల్గా హృదయంలో ఉండటానికి ఏ విషయాలు అయితే అడ్డొస్తున్నాయో వాటిలోంచి నువ్వు వేరుపడటానికి నువ్వు సాధన యొక్క ధన్యం. ఎవరైనా సాధన చేసుకుంటున్నావు అంటే చేసుకోండి అని చెప్పేవారు భగవాన్. సాధన సాధన ఎందుకంటే సాధన చేశాక చేశాక తెలుస్తుంది చెప్పింది, అందులో ఏం లేదన్న సంగతి వాడికి. అది ఏదో సాధన చేసి పొంది అయితే కాలప్రభావంలో కొట్టుకుపోతుంది. నువ్వు సాధన చేయకపోయినా ఎక్కడ ఉంది, సాధన చేసినా అది అక్కడ ఉంది. నీకు నీకు అడ్డొచ్చే వికారాలను తొలగించుకోవడం నువ్వు చేసే ప్రయత్నం. ఏ బలహీనతలు నీకున్నాయో నీకు తెలుస్తున్నాయి, ఏ కారణాలు నీ మనస్సు చెలిస్తుందో అది తెలుస్తుంది కదా. ఆ కారణాలను తొలగించుకోవడం నువ్వు చేసే పని, నన్ను అడుగుతావు ఏంటో సాధన ఏం చేయమంటావనే. ఇదో నాకు అరికాలు మండుతోంది అని చెప్పి నువ్వు వచ్చేప్పటికి ఆయింట్మెంట్ రాసుకుంటున్నాను, అరికాలు మండుతోంది అనే సంగతి నాకు తెలుస్తుంది కాబట్టి నీ మంట పోగొట్టుకోవాలని నీ ఆయింట్మెంట్ రాస్తున్నాను, ఈ లేపనం రాస్తున్నాను. అలాగే నీ బలహీనత ఏంటో నీ అశాంతికి కారణం ఏదో నీకు తెలుస్తుంది కదా. అటాచ్మెంటే అశాంతి, ఏం లేదు. భగవాన్ ఒక మాట చెప్పారు, అటాచ్మెంట్ ఈజ్ సిన్. అటాచ్మెంట్ లేకపోతే ఏం లేదు, సంఘదోషం లేకపోతే ఏం లేదు వాడికి, ఇంకా మంట లేదు వాడికి. అంటే అటాచ్మెంట్ ఈజ్ సిన్. నువ్వు ఏదైనా పాపం చేస్తే అటాచ్మెంట్ ఎవరో చేస్తావు. ఇప్పుడు నేను డబ్బు దాచుకోవడానికి ఇల్లు చాలటం లేదు, బ్యాంకు చాలటం లేదు, స్విట్జర్లాండ్ బ్యాంకు చాలటం లేదు, ఇండియాలో ఉండే బ్యాంకులు చాలటం లేదు, ఇల్లు చాలటం లేదు. ఇంత డబ్బు సంపాదిస్తున్నాం, మా ఇల్లు చాలటం లేదు డబ్బు దాచుకోవడానికి, ఇండియాలో ఉండే బ్యాంకులో చాలటం లేదు, స్విట్జర్లాండ్ బ్యాంకులు కూడా చాలటం లేదు. ఇంటికి ఇంత డబ్బు ఎందుకు సంపాదిస్తున్నాం, అటాచ్మెంటే. ఇంత పిచ్చ పిచ్చ కూడా వాళ్ళు చెప్పకుండా రమణ మహర్షి గారు ఒకే మాట చెప్పారు, అటాచ్మెంట్ ఇష్యం. నువ్వు ఇల్లు చాలకుండా, ఇండియాలోని బ్యాంకులు చాలకుండా, ఎక్కడో స్విట్జర్లాండ్ బ్యాంకులు ఏం వెళ్ళి అక్కడ బ్యాంకులను డబ్బు దాచుకుంటున్నావు అంటే ఎందుకు దాచుకుంటున్నావు, అటాచ్మెంటే కారణం. అది ఆ అటాచ్మెంటే నీ చేసి సిమ్ చేయిస్తుంది. సంఘరహితుడు, సంఘరహితుడికి తత్వం తెలుస్తుందని. తత్వం నీలోపలో ఉంది, అది నీవే. ఏది నువ్వు ఏదైతే నువ్వు పొందుదావు అనుకుంటున్నావో, దేని గురించి నువ్వు సాధనలు చేస్తున్నావో, దేని గురించి ప్రాణాయామాలు జపాలు ధ్యానాలు విచారణలు దేని గురించి అయితే ఏ దేని పొందటం కోసం నువ్వు చేస్తున్నావో అది నీవే అనే సంగతి నువ్వు తెలియటంలే. నా మనసు నాకు నేనుగా ఎలా వ్యక్తం అవుతుందో, సంఘరహితుడికి ఆ సంఘము లేని వస్తువు, ఆసక్తి లేని వస్తువు ప్రాణిగానే వాడికి ఎలా వ్యక్తం అవుతుంది, దేనిగానే వ్యక్తం అవుతుంది. ఒక మాట మీరు జ్ఞాపకం ఉంచుకోండి, నేను అనే తలంపు జీవుడికి ఉంది కానీ చైతన్యానికి లేదు. ఇది ఒక్క మీరు ఈ మాట నుంచి వెళ్ళిపోండి. మీరు నేను 10 మాటలు మీకు చెప్పక్కర్లేదు, ఏం బిజినెస్ కాదు మనకి. అసలు చైతన్యానికి నేననే తలంపు లేదు, అసలు నీకు నేననే తలంపు ఉంది. ఆ నేననే తలంపు నిలిచిపెట్టి చైతన్యమే నీకు నేనుగా వ్యక్తం అవుతాం. చైతన్యానికి నేననే తలంపు లేదు, నీకు నేననే తలంపు ఉంది. దాన్ని వదిలేసి చూడు, ఆ చైతన్యం ఉందో లేదో నీకు తెలుస్తుంది. ఆ చైతన్యానికి పరిమితులు లేవు, ఆ చైతన్యానికి హద్దులు లేవు, చైతన్యానికి వికారాలు లేవు, ఆ చైతన్యానికి ద్వితీయం లేదు. హద్దులు పరిమితులు, ఈ అప్స్ ఈ డౌన్స్, ఈ జన్మలు ఈ పునర్జన్మలు, ఈ నరకాలు ఈ స్వర్గాలు, ఈ వైకుంఠాలు ఈ కైలాసాలు, ఇవన్నీ ఉన్న మాట నిజమే. ఇవన్నీ ఎవరికి, ఈ నేను అనే తలంపుకి, అసలు వస్తువుకి ఆ నేను అనే తలంపు లేదు. అంటే అసలు వస్తువు నీకు కావాలా, ఆ ఫైనల్ ట్రూత్ నీకు కావాలా, అంటే ఏమి నువ్వు చేయక్కర్లేదు. ఆ నేను అనే తలంపుని విడిచిపెట్టు, తలంపు థాట్ ఈజ్ బాండేజ్, ఆ తలంపును విడిచిపెట్టు. అది ఉందో లేదో నీకే తెలుస్తుంది. నా వంక చూడకు నువ్వు, అటు సూర్యుడు వంక చూడు, సూర్యుడు ఉన్నాడో లేదో కనిపిస్తుంది. నువ్వు కనీసం సూర్యుడు వైపు నీ ముఖం తప్పకుండా, సూర్యుడు లేదంటూ ఎటువంటిదో నీ హృదయం వైపుగా, చైతన్య వైపుగా నీ ముఖం తప్పకుండా, చైతన్యం లేదని చెప్పడం కూడా అటువంటిదే. నీ కడుపు నొప్పి వస్తుందంటే కడుపు నొప్పి కడుపుకి సహజం కాదు, ఏదో కారణం వల్ల నొప్పి వస్తుంది, ఆ కారణాన్ని తీసేయి. అదేవిధంగా ఈ నేనునే తలంపు ఏ అలవాట్ల మీద అయితే బేస్ ఉందో అలవాట్లు అంతా నేనుని తప్పించే. నీకున్న దురలవాట్లని, నీకున్న దురభ్యాసాలని వాటిని తొలగించు, వాటిని ఎలిమినేట్ చేసి వాటి మీదే అయ్యి బేస్ అయి ఉంది, దాన్ని తొలగించేస్తే అంటే నువ్వు చేయవలసింది, నువ్వేదైతే నువ్వు పోగొట్టుకోవలసిందంటూ ఉంది కానీ నువ్వు సంపాదించవలసిందంటూ ఏమీ లే. రమణ మహర్షి గారు చెప్తూ ఉన్నారు, ముఖ్యదంటే ఎలా చెబితే చాలా మందికి నచ్చదట. ఇలా తిప్పి ఇలా తిప్పి ఇలా తిప్పి నాకు ఇక్కడ ఉన్నట్టు మా బాగుందని అలా చెప్పాలంటారట. ఇంకా బ్రెయిన్స్ కాంప్లికేటెడ్ బ్రెయిన్స్, చాలామంది మనుషులు సింపుల్గా ఉంటే నచ్చరు వాళ్ళకి. కృత్రిమంగా జీవించే వాళ్ళు అంటే నచ్చుతారు కొంతమంది, సింపుల్గా ఉంటారనుకోండి వాళ్ళు నచ్చరు వాళ్ళకి. ఆ బ్రాటప్ అటువంటిది వాళ్ళు, ఆర్టిఫిషియల్ లైఫ్. కొంతమంది మనం ఎదురుకుండా కూర్చున్న పొగుడుతారు, మనం గురికే గోడ దాడితే మళ్ళీ తిట్టడం, అప్పుడే ఏది దీనివల్ల కలిసి వచ్చేది. కొంతమంది జనం ఉంటారు, మనం వస్తారనుకోండి, మనం వెళ్తాం అనుకోండి మాట్లాడతారు, మనం గోడ దాటి బొమ్మను దాటి వెళ్తాం అనుకోండి, మనం ఎదురుకుండా పొగటం చాటుని తెచ్చడం. ఇంకా వాళ్ళు ఆధ్యాత్మిక జీవితం ఏంటి? అయితే రమ్మదర్శి గారు చెప్పే పాయింట్ ఏది, ఆధ్యాత్మిక జీవితం వేరు భౌతిక జీవితం వేరు అనుకోకు. నువ్వేం చేస్తావు, భగవద్గీత అరగంట చదువుకోవటం, తర్వాత నీ మనసుని విడిచిపెట్టుకో విడిచిపెట్టేయటం. నువ్వు జీవించే జీవితమే నార్మల్గా జీవించు, నేచురల్గా జీవించు. ఆ చైతన్యం నీకు వ్యక్తం కాకపోతే అప్పుడు అడుగు. అంటే పూజ చేయొద్దని కాదు, మళ్ళీ నేను ప్రాపర్గా అండర్స్టాండింగ్ చేసుకోకుండా నా మాటలు మీరు ఇళ్ళకి మోసుకెళ్ళకండి. నాన్నగారు పూజ చేయొద్దన్నారు, ఇటువంటి మాటలు మోసుకెళ్ళకండి. పూజ చేయొద్దని కాదు, భౌతికమైంది లోకంలో మీరు మామూలుగా చేసుకునే పని. కృష్ణుడు అంటాడు, కృష్ణుడు ఎంత చమత్కారం చెప్తే, ఎంత చమత్కారంగా చెప్తాడు, ఏ పని కోసం ఈ లోకంలో మీ దేహం నింపబడిందో. వాసు భగవంతుడు వాసుదేవ స్వామి వారు చెప్తున్నారు, రమణ మహర్షి గారిని పక్కన కూర్చోబెడతాం ఒక రెండు నిమిషాలు. ఏ పని కోసం అయితే ఈ దేహం ఈ లోకంలో అందరూ ఒక పని చేస్తున్నాం మనం, వంట చేసేవాళ్ళు వేరు, మీకు అర్థమవుతుంది, ఇంకో పని చేసేవాళ్ళు వేరు, ఇల్లు శుభ్రం చేసేవాళ్ళు వేరు, మరి మామూలు ఇప్పుడు ఆపరేషన్ చేయాలనుకోండి ఆ పేషెంట్ని ప్రిపేర్ చేసేవాళ్ళు వేరు, సరిగ్గా సర్జరీ చేసేవాళ్ళు వేరు, ఇలా రకరకాలుగా ఉంటారు కదా మనుషులు. ఎవరు ఏ పని చేయాలో పని చేస్తుంటారు. ఒక పని గొప్పది, ఒక పని తక్కువది అని భగవంతుడు అలా చెప్పటం లేదు. ఈ దేహం ఒక మాట మీరు రహస్యంగా ఉంచుకోండి, మన మెంటల్ మేకప్, మన మెచ్యూరిటీ, ఎంతవరకు మన మైండ్ ప్రిపేర్ అయిందో ఆ పని దేహం ద్వారా భగవంతుడు మనకు అప్పచెప్తాడు. ఇంకా ఇప్పుడు నేను వ్యవసాయం చేసుకుంటున్నాను, నా చేత డాక్టర్ వృత్తి ఎందుకు చేయటం లేదు, భగవంతుడు ఎందుకు చేయించడం లేదు, ఇంజనీరింగ్ పని నా చేత ఎందుకు చేయించడం లేదు. ఇంజనీరింగ్ పని కానీ డాక్టర్ వృత్తి పని కానీ నేను చేయడానికి తగనం, ఏంటి నా మైండ్ ఆ స్టేటస్ ఇంకా లేదు, నా మెంటల్ మేకప్ నా ప్రవృత్తి ఈ వ్యవసాయం చేయడానికి పనికి వస్తాను నేను. అయితే కృష్ణుడు ఇక్కడ చెప్పేది ఏంటంటే, నువ్వు ఇమిటేషన్ నీకు వద్దు, డాక్టర్ చేసిన పని డాక్టర్ చేసుకుంటాడు, ఇంజనీరింగ్ పని చేసి ఇంజనీరింగ్ చేసుకుంటాడు, నువ్వు ఫార్మర్ నువ్వు చేసి వ్యవసాయం పనే, నువ్వు వైద్య వృత్తి నాకు లేదంటే వ్యవసాయం నేను వ్యవసాయంలో పడున్నాను అలా ఏడుస్తూ కూర్చోకు. నువ్వు చేసి పని, నువ్వు చేసి నీ దేహం దేనికోసం అయితే నియమింపబడిందో ఆ పనే, అదే పెద్ద పనులు ఏమి చేయదు, ఆ పని సంఘరహితంగా చేస్తే, రాగద్వేషరహితంగా చేస్తే, డేర్షిప్ లేకుండా చేస్తే మామూలుగా నువ్వు పూర్తే ఎక్కర్లేదు. ఈ పని ఏది మామూలు భౌతికంగా నువ్వు చేసి పని, లోకంలో నువ్వు చేసి పని, వర్క్ ఈజ్ గాడ్ అని అంటున్నారు కదా మన వాళ్ళు, ఇప్పుడు అదే భౌతికమైన పని. ఆ పని నువ్వు కర్తృత్వరహితంగా కనుక చేస్తే దేవుడు ఉన్నాడు నువ్వు అంగీకరించే పని నువ్వు దేవుణ్ణే పొందుతావు. కలెక్టర్ గారే ఆయన పని, ఆయన పని ప్రాపర్గా చేయటం లేదనుకోండి, ఒక చెప్పులు కుట్టేవాడు తన పని పెర్ఫెక్ట్గా ప్రాపర్గా చేస్తున్నాడు అనుకోండి, నీట్గా చేస్తున్నాడు, ఇప్పుడు వాడికంటే వీడి తొందరగా భగవంతుడు ఐక్యమవుతాడు. నువ్వు ఏం పని చేస్తున్నావని కాదు, నువ్వు చేసే పని, నువ్వు చేసే పని క్రమశిక్షణతో రాగద్వేషరహితంగా కర్తృత్వం లేకుండా ఏకాగ్రతతో కనుక నువ్వు ఏ పని చేస్తున్నా, నువ్వు చేసే పని భౌతిక పని ఏకాగ్రత, అది భౌతికం ఆధ్యాత్మికం నీ మనస్సు విడదీస్తాం. దేవుడి దృష్టిలో భౌతికం అని ఆధ్యాత్మికం ఏమి లేదు, నీ మనస్సు సపరేట్ చేస్తాం, అది వేరు ఇది వేరేను. అంతేక మనం అందరం కూడా దేవుణ్ణి అనేవాడు దేవుడి గదికి పరిమితం చేసేసాం. పొద్దునేది ఒక 5 నిమిషాలు పూజ చేయటం, తర్వాత దేవుడి గదికి తాళం వేసేయటం, మళ్ళీ మరుసటి పొద్దున్న దేవుణ్ణి అక్కడ పెట్టి తాళం మరుసటి పొద్దున్న చేయటం, వాడికి ఏదో కొంచెం దీపం చూపించడం, ఏదో ఆరాధన చేయటం, మళ్ళీ బయటకు వచ్చి అక్కడ చూడు దేవుడి పని అయిపోయింది అనుకోండి. అర్జునుడు యుద్ధం చేశాడు కాబట్టి మనం యుద్ధం చేయక్కర్లేదు. నీ దేహం ఈ భూమి మీదకి ఏ పని మీద అయితే వచ్చిందో ఆ పని చేసేది నువ్వు కర్తృత్వం లేకుండా రాగద్వేషరహితంగా కనుక నువ్వు చేస్తే, నిష్కామంగా కనుక పని నువ్వు చేస్తే, ఆ చేతి ఏ వస్తువునైతే నువ్వు పొందుదాం అనుకుంటున్న ఆ వస్తువు తానుగా నీకు వ్యక్తం అవుతుంది. రమణ మహర్షి గారిలో ఉన్నటువంటి ఆ భావన చూడండి, అద్భుతం. నీ అనుగ్రహం నాకు కావాలి అని ఒకరు అడిగారు భగవాన్ని. అంటే భగవాన్ ఎవడైతే నన్ను అనుగ్రహించాడో వాడు నిన్ను కూడా అనుగ్రహిస్తాడు, నేనేమండి నేను అనుగ్రహించడానికి. ఎవడైతే నన్ను అనుగ్రహించాడో వాడు వాడు నిన్ను కూడా అనుగ్రహిస్తాడు, నన్ను అనుగ్రహించేవాడు వేరు, నిన్ను అనుగ్రహించేవాడు వేరు కాదు. ఎవడైతే నన్ను అనుగ్రహించాడో వాడు నిన్ను అనుగ్రహిస్తాడు. అంటే మనకు అనుగ్రహం లేదనుకోవటం కూడా ఒక అపవిత్రత, మళ్ళీ పవిత్రత లేక భగవంతుడు మనం అనుగ్రహించడం లేదేమో అని అనుకుంటాం. భగవంతుడు అనుగ్రహం లేని క్షణం ఉంటూ లేదు. అసలు ఇప్పుడు మనకి ఏదైనా మంచి జరిగింది అనుకోండి అనుగ్రహం అనుకుంటాం, చెడ్డ జరిగితే అనుగ్రహం అని అనుకో, అదే మన దగ్గర ఉన్న చెడ్డ. ఏదైనా అనుగ్రహమే, ఏదైనా ఆయన ఎక్కడ కూర్చోబెట్టినా ఆయన అనుగ్రహమే, ఏది చేసినా మనకు అనుగ్రహం. శరీరం ఉంచిన అనుగ్రహమే, తీసేసిన అనుగ్రహం. శరీరంలో ఉంచిన ఆయన అనుగ్రహమే, శరీరంలో తీసిపోయిన బయటికి ఈ ప్రాణాన్ని బయటికి లాగేసిన ఆయన అనుగ్రహమే. ఈ వచ్చిన వాడు అడుగుతున్నా నా గురువు కావాలని ముందని భగవంతు నేను ఇప్పుడు చెప్పే ఆ గురువు కూడా చెప్తాడు. ఇప్పుడు నేను మామూలుగా ఏ మాటలు చెబుతున్నాను, ఒకవేళ నువ్వు ఏ గురువు దగ్గరికి వెళ్ళినా ఈ మాటలు చెప్తాడు గురువు కూడా. నీకు ఈ వరకు ఏది కానీ ఏది గురువు ఇవ్వడు. ఇక్కడ ఇక్కడ మోసం లేదు. భగవాన్ ఎంత బాగా చెప్తున్నాడు చూడండి, నేను ఉద్ధరించేస్తాను, నేను పైకి తీసుకొచ్చేస్తాను, ఏదో లిఫ్ట్ చేసేస్తాను అని చెప్పడం లేదు. నీ హృదయంలో లేనిది ఎవడు గురువు ఇవ్వలేడు. నీ హృదయంలో ఏదైతే లేదో అది పొందడానికి నువ్వు సాధన చేసినా పొందలేవు. ఏదైతే ఉందో అది పొందుతావు నువ్వు. లేని దాన్ని నువ్వు సాధన చేసినా రాదు, అది కొత్తగా లేనిది. లేనిది మట్టి కొత్తది, కొత్తగా రాదు. అంటే నువ్వు సాధన చేయకముందు కూడా ఉంది, నీకు చేయకముందు కూడా అది ఉంది. అంటే ఈ మైక్ ఉంది, ఈ మైక్ తెలియబెట్టాను నాకేం కావాలి, లైట్ సహాయం కావాలి. ఈ మైక్ తెలియబెట్టాను నాకేం కావాలి, లైట్ సహాయం కావాలి. అయితే నీ హృదయంలో ఉన్నదే నీకు తెలియటం లేదు, నీ హృదయంలో ఉన్నదే నీకు తెలియటం లేదు. అది తెలుసుకోవడానికి జ్ఞానం ఇస్తాడు గురువు నీకు. కానీ ఆ వస్తువుని గురువు తెచ్చిపెట్టడు, అది హృదయంలో ఉన్నదని నీకు తెలియపరుస్తాడు. ఎటువంటి జ్ఞానాన్ని నీకు ప్రసాదిస్తే, ఎటువంటి బుద్ధిని నీకు ప్రసాదిస్తే, ఎటువంటి సద్బుద్ధిని నీకు ప్రసాదిస్తే ఆ వస్తువు నీ హృదయంలో ఉన్న వస్తువు నీకు తెలుస్తుందో అటువంటి బుద్ధిని గురువు ఇస్తాడు. ఈ పాడు బుద్ధి వల్ల మనకు ఆ లోపల ఉన్న వస్తువు తెలియదని గురువుకి తెలుసు. ఈ దేహాన్ని అంటి పెట్టుకుండాలి, ఈ దేహాన్ని అంటి పెట్టుకుండాలి, ఈ దేహాన్ని మన అందరికీ చాలంటే ఎందుకు భయం వస్తుంది? అది కూడా వాసనే కారణం. ఈ దేహాన్ని అంటి పెట్టుకుండాలి, ఈ దేహాన్ని అంటి పెట్టుకుండాలి అనే బుద్ధి కూడా నీకు వాసన వేగం వల్ల ఎలా అనిపిస్తుంది అనేది. మొత్తం సమస్త వాసనలు కాలి బూడిద అయిన తర్వాత నీకు దేహం ఉన్న ఒకటే ఉడిపోయిన ఒకటే. దేహం ఉంటే పోవాలనుకో, పోతంటే ఉండాలనుకో, అది జ్ఞాని లక్షణం. దేహం పోతంటే ఉండాలని అనుకో, ఒకవేళ దేహం ఉంటే పోవాలని అనుకో, అది ఉన్న ఒకటే అది పోయిన ఒకటే. ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. మామూలుగా నువ్వు చైతన్యమే, కానీ నేను చైతన్యం అనుకోవటం లేదు, కానీ ఏమనుకుంటున్నావు బాడీని నేను అని అనుకుంటున్నావు. అలా ఎవరనిపింపు చేస్తున్నారు? నేను సత్యుడు క్వశ్చన్. అలా నీ చేత నువ్వు అలా అనుకోవడానికి కారణం ఏంటి? నీ మైండ్ అది. దాన్ని తీసి ఓ పక్కన పెట్టు, దాన్ని తీసి ఓ పక్కన పెట్టు. నువ్వు ప్రయత్నం చేస్తే గురువు సహాయం అందుతుంది, అదే సాధన. మనం ఒక మాట చెప్తాను, మీరు రహస్యంగా పెట్టుకోండి. ఏదో మనం గుంజలు చేసినా, ఇంకోటి చేసినా, గాలి పీల్చుకున్నా, గాలి ఇడిచి పెడుతున్నా, ఏ ప్రాణాయామాలు చేసినా, మంత్రాలు జపాలు చేసినా, లేకపోతే శ్రీ చక్రాలను ఆరాధించినా, ఆ చివరి మెట్టి మట్టికి భగవంతుడు అనుగ్రహిస్తేనే ఆయన స్వరూపాన్ని మనకి ఇవ్వడు. ఈ లోపల మనం చెప్పలేదా, మనం పడతాం, మనం చేసే సాధనలయ్యో మనం చేస్తున్నాం. ఆ చివరి మెట్టి మట్టికి ఆయన స్వరూపం మనకి వ్యక్తం అవడం కోసం, భగవంతుడు స్వరూపం మనకి వ్యక్తం కావాలంటే ఆయన అనుగ్రహం లేకుండా ఆ లాస్ట్ మెట్టి మట్టికి మనం దాటలేం. ఆయన అనుగ్రహం ఉంటేనే కానీ ఆయన స్వరూపాన్ని పొందలేం. ఆ చివరి మెట్టులో మట్టికి ఆయన అనుగ్రహం లేకుండా ఆయన స్వరూపాన్ని మనం పొందే అవకాశం లేదు. ఇది భగవంతుడి యొక్క రాజ్యాంగం. ఇది ఎవరినైతే మనం పొందాలని అనుకుంటున్నామో ఆయన అనుగ్రహం లేకుండా ఆయన పొందలేం. అంటే మీరు లోకంలో ఏ పని చేసినా, ఏ పని చేసినా ఆయన అనుగ్రహం కోసం మనం పని చేయాలి. ఇదే సాధన. మనం ఎక్కడ నాలుగు గదులు తలుపులు చేసుకుని ఇంట్లో ఇలా కూర్చుంటాం అనుకోండి, ఎక్కడికి వెళ్ళాం అనుకోండి, మాట్లాడవలసి అనుకోండి, ఎక్కడ సమాజం చూడడం, మాకేం అక్కర్లేదు, సమాజం అక్కర్లేదు, అది అక్కర్లేదు, ఇది అక్కర్లేదు, మేము ఏదో సాధన చేసుకుంటున్నాం అని అనుకుంటారనుకుని, ఉదయం మీరు ఎవరైనా నాలుగు గదులు కూర్చొని తడిపే చేసుకుని మేము సాధన చేసుకుంటున్నాం, బాగా చేసుకుంటున్నాం, బాగా చేసుకుంటున్నాం, మీ ఎవరితోటి మాట్లాడడం, ఎవరు ఇంకా చూడడం అని ఇలా గదిలో కూర్చొని అనుకుంటా ఉంటారనుకోండి, మీరు ఎవరైనా అనుకుంటే. దాని గురించి చంద్రశేఖర భారతి స్వామికి ఉదాహరణ చెప్పాడు. పిండిని కోసి మొగ్గేస్తే ఆ పిండికి ఏదైతే గతి పడుతుందో మీకు అదే గతి పడుతుంది అన్నాడు. ఇప్పుడు మామిడికాయ ఉంది, ఆ మామిడికాయ కొంత పక్వానికి వచ్చిన తర్వాత మొగ్గేస్తే ముగ్గుతుంది. ఆ మామిడికాయ పిండిగా ఉందనుకోండి, తొందరగా ముగ్గిపోవాలి, తొందరగా ముగ్గిపోవాలి, తొందరగా తినేయాలి మేమని ఆ పిండిని కోసేసి మొగ్గేస్తే అది కొడుకుని కానీ మొగ్గదు. ఎవరు చంద్రశేఖర స్వామి చెప్తాడు, అది పరమాచార్య చెప్పాడు ఈ మాట. నువ్వు ఎవరితో మాట్లాడడం, ఎవరంకా చూడడం, అని మాకు జ్ఞానం అయిపోయాం అని అనుకోవటం. ఈ చంద్రశేఖర భారత్ చెప్పాడు, పరమాచార్య చెప్పాడు, పిండిని కోసేసి అదే పండ కొంత మొగ్గాల కొంత కాయ కాయ కొంత పక్వానికి వస్తే దాన్ని బుట్ట కడితే ముగ్గుతుంది. అదే పక్వానికి రాలేదు, ఇంటి పిండి కింద ఉంది. అదే మేము బుట్ట కట్టేస్తా అంటే బుట్ట కట్టుకో, అది పండ అవదరాదు పిండుతుంది అన్నాడు చంద్రశేఖర భారతీ స్వామి. ఎలా ఉండాలంటే జీవితం, లక్నోలోని అలహాబాద్లో ఒక లీడింగ్ పెద్ద థియేటర్ గారు ఉన్నారు, అడ్వకేట్, మంచి అడ్వకేట్, లాయర్, పెద్ద లాయర్. ఆయన సినిమాలు ఏం చూడరు, సిగరెట్లు కాల్చరు. ఆయన సినిమాలు చూడరు, సిగరెట్లు కాల్చరు. ఆయన ఈ మధ్యన ఎవరు అడిగారు, ఏంటిని మీకు ఒక్క చెడ్డ అలవాటు లేదని. అది చెడ్డ అలవాట్లు రావటానికి నా టైమే నాకు సరిపోవటం లేదు, ఇంకా నాకు చెడ్డ అలవాట్లు ఏంటన్నాడు ఆయన. అసలు నాకు ఉన్న టైమే సరిపోవటం లేదు. ఖాళీగా ఉన్న మనసుకే కామం వస్తుంది, ఖాళీగా ఉన్నవాడికి స్వామురపోతికే చెడ్డ అలవాట్లు ఎక్కువ ఉంటాయి. సిగరెట్ కాల్చని ఎవరైనా చెబుతారనుకోండి, ఆ సిగరెట్ కాల్చుదామని తలంపుకోవడానికి టైం లేదు మైండ్కి. సరదాగా సినిమాకి వెళ్ళు అని ఆ సినిమాకి వెళ్తాడు, టైం లేదు సినిమాకి ఎక్కడికి వెళ్తాడు అని బ్యాడ్ థాట్ రావడానికి అక్కడ టైం లేదు ఆయనకి. ఆయన చెప్పాడండి, మీ సినిమాకి ఇష్టం లేక అలా పోవడం కాదు, సిగరెట్ కాల్చకూడదని కాల్చకపోవడం కాదు. ఆ సిగరెట్ కాల్చడానికి సినిమాలకు వెళ్ళటానికి నాకున్న కాలమే నాకు సరిపోతాయి, ఇంకా సిగరెట్లు కాల్చడానికి సినిమాలకు వెళ్ళటానికి నాకు టైం ఎక్కడుంది అన్నాడు. అది నేను చేసుకున్న సాధనకే నాకు టైం సరిపోవటం లేదు, ఇంక సిగరెట్లు కాల్చడానికి సినిమాకి వెళ్ళటానికి టీవీ దగ్గర కూర్చోడానికి నాకు టైం ఎక్కడుంది అన్నాడు. నేను సిగరెట్లు కాల్చకూడదని మానలేదు, సినిమాలు చూడకూడదని మానలేదు, అసలు అటు చూడటానికి టైం లేదు కాబట్టి మానేసి అన్నాడు. అది లాయర్జీ గారు చెప్పింది, నా టైం నాకే చాలటం లేదు. భగవాన్ ఏమన్నారండి, ఏం సంపాదించక్కర్లేదు, పోగొట్టుకో నీ దురాభిప్రాయాలు, నీ దురాలవాట్లు నీ పోగొట్టుకో, పోగొట్టుకుంటే చాలు. ఏం ఆత్మను సంపాదించక్కర్లేదు, చైతన్యాన్ని సంపాదించక్కర్లేదు. నీకు తెలుసున్నా నీకు తెలియకపోయినా అది ఎప్పుడూ ఉంది, నీకు తెలుసున్నా నీకు తెలియకపోయినా అది ఎప్పుడూ ఉంది. నువ్వు సంపాదించేది ఏమి లేదు, ఇక్కడ పోగొట్టుకునేది ఉంది. నీ దురాభిప్రాయాల్ని, కుయుక్తుల్ని, ఈ కుతంత్రాల్ని, ఈ రాంగ్ థింకింగ్ని, ఈ రాంగ్ ఐడెంటిఫికేషన్ని నువ్వు పోగొట్టుకో. నీకు రాంగ్ థింకింగ్ వల్ల నీ వస్తువు, నీ విడుదలని వస్తువు నీకు తెలియటం లేదు. అది గౌతమ బుద్ధుడు చెప్పాడు, రైట్ థింకింగ్ రైట్ యాక్షన్, ఈ రెండు చాలు నీకు నీకు వస్తువు వ్యక్తం కావడం కోసం. రైట్ థింకింగ్ రైట్ యాక్షన్, రాంగ్ థింకింగ్ వల్ల రాంగ్ యాక్షన్ వస్తుంది, రాంగ్ థింకింగ్ వల్ల నీకు వస్తువు తెలియటం లేదు. ఇక్కడ నువ్వు సంపాదించేది ఏం లేదు, నువ్వు పోగొట్టుకోవాల్సింది ఉంది. నువ్వు సాధన సాధన అంటున్నావు కాబట్టి నేను చెబుతున్నాను, సాధన యొక్క భాగం నాకేమీ తెలియదు కానీ నువ్వు అడుగుతున్నావు కాబట్టి నీ ప్రశ్నకు నేను సమాధానం చెబుతున్నాను. నీ దురాప్రాయాన్ని తొలగించుకో, నీ దురాలు వాటిని తీసేయి, నీ దురలవాటిని నీ తీసేయి, నీ దురాప్రాయాల్ని తీసేయి, నీ దురాభిప్రాయాల్ని, నీ దురలవాటుని, నీ బ్యాడ్ హ్యాబిట్స్ని, రాంగ్ థింకింగ్ నుంచి నేను ఎలిమినేట్, అతను ఎలిమినేట్ చేసేస్తే, వాడు తొలగించేస్తే నీకు ఆత్మ తెలియనప్పుడు కూడా నువ్వు ఆత్మగానే ఉన్నావు సంగతి నీకు తెలుస్తుంది. వండర్ఫుల్ టీచింగ్ చూడండి. ఇక్కడ నేను కొత్తగా ఆత్మను తెలుసుకున్నాను అప్పుడు అనుకో, నీకు ఆత్మ తెలియనప్పుడు కూడా నువ్వు ఎలాగున్నావు, ఆత్మగానే ఉన్నావు. కానీ నీ దురలవాట్లు, నీ దురాభిప్రాయాలు నీకు తెలియని లేదన్న సంగతి అప్పుడు తెలుస్తుంది. నీకు ఆత్మను తెలుసుకున్నాక ఆత్మగా ఉండటం కాదు, నీకు ఆత్మ తెలియనప్పుడు కూడా ఆత్మగానే ఉన్నావు అన్న సంగతి అప్పుడు నీకు తెలుస్తుంది. ఆ టీచింగ్లోని అందాలు చూడండి. ఇక్కడ ఆత్మజ్ఞానం కలక్కముందు కూడా మనం ఆత్మగానే ఉన్నాం, కానీ రాంగ్ థింకింగ్ వల్ల గ్రహించలేదు. మనకు అడ్డొచ్చింది ఈ రాంగ్ థింకింగే, ఈ రాంగ్ థింకింగ్ వల్ల మనకు గ్రహించలేదు కాబట్టి ఆ గ్రహింపు లేనిప్పుడు కూడా మనం అదిగానే ఉన్నాం అన్న సంగతి నీకు అప్పుడు తెలుస్తుంది. వస్తువులను చూస్తున్నాం, మనుషులను చూస్తున్నాం, అనేక మంది మనుషులను మనం చూస్తున్నాం, ఈ వస్తువుల్ని మనం చూస్తున్నాం. ఆ వస్తువును చూసి, మనుషులను చూసి ఏవో భావాలు, ఏదో తలంపులు ఏర్పరచుకుంటాం వాళ్ళు చూసి. ఇది అర్థమవుతుంది. శరీరం మరణించాక మనం ఒంటరిగానే ప్రయాణం చేయాలి, మనకెవరు జత రారు, ఎవరు రారు మనకు కూడా, మనం ఒంటరిగా ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణం చేసినప్పుడు మన కళ్ళతో చూసి మనుషులు కానీ, మనం సేకరించిన వస్తువులు కానీ, మనం సేకరించిన ఒక ఈ సేకరించిన వస్తువులు కానీ, మనకు చూస్తున్నటువంటి మనం ఏ పరిసరాల్లో తిరుగుతున్నామో, ఏ మనుషుల మధ్య తిరుగుతున్నామో మనుషులు కానీ వాడు రారు. ఆ మనుషుల పట్ల మనకున్న ఉద్దేశాలు, ఆ వస్తువుల పట్ల మనకున్న ఉద్దేశాలు, ఇదంతా ఒక స్వభావం కింద మనలో మారుతుంది. ఇదంతా ఎలా ఏర్పడుతుంది మనకి, ఒక స్వభావం కింద ఏర్పడుతుంది. ఆ స్వభావం మన శరీరం మరణించిన తర్వాత ఆ స్వభావం మనకు కూడా వస్తుంది, మనల్ని వెంటాడుతుంది. అందుకే రమ్మహర్షి గారు చెప్పారు, ఎదటివాడు ఎంత చెడ్డవాడైనా వాడిని ద్వేషించొద్దు, ఎదటివాడు ఎంత చెడ్డవాడైనా వాడిని ద్వేషించొద్దు. ఏం చెప్పండి, ఎవనైతే ద్వేషిస్తున్నా వాడిని కూడా రాడు, కానీ ఆ ద్వేషం మటుకు నీకు కూడా వస్తుంది. ఇది గ్రేస్ అంటే ఇంకేం కావాలండి, నీకెవరు చెప్తారు? నీకు ఈ భగవాన్ చెబుతున్నాడు కానీ ఈ మాటలు మీ అమ్మ చెబుతుందా? ఎవరు చెబుతారు నీకు ఈ మాటలు? మీ డొమెస్టిక్ మెంబర్స్ ఎవరు చెప్తారు ఈ మాటలు మీకు? ఎవడో ఒక దుర్మార్గుడు ఉన్నాడు, ఇంకో ఉండేది వాడు ద్వేషించొద్దు అన్నాడు భగవాన్. ఏం చేతంటే వాడు నీ కూడా రాడు. ఎవడు ఆ దుర్మార్గుడు? ఎవడు నీ కూడా రాడు. వాడిని ద్వేషిస్తావు అనుకో, ఆ ద్వేషం నీ కూడా వస్తుంది. ఆ ద్వేషం నీ రాంగ్ థింకింగ్కి కారణం అవుతుంది. రాంగ్ థింకింగ్కి కానీ నీ స్వభావంలో కలిసిపోతుంది. నీ స్వభావంలో నువ్వు కలిసిపోతుంది. మళ్ళీ ఆ స్వభావంలో నుంచి నువ్వు ఏరిపడే వరకు నీకు జ్ఞానం కలగదు. పరమేశ్వరుడి పట్ల ప్రీతి తైరుగారవలే పోవాలంటే భగవాన్ చెప్తారు రమణగీతలో. ఆ ఈశ్వరుడి మీద ప్రీతి, ఒక చెంబులో నీళ్లు ఇంకో చెంబులోకి పోస్తుంటే, ఒక చెంబులోన నెయ్యి ఇంకో చెంబులోకి పోస్తుంటే, ఆ నెయ్యి ఆ నేతి వడ్డన ఎలా ఉంటుంది? ఒక చెంబులోన నెయ్యి ఇంకో చెంబులోకి పోస్తున్నాం అనుకోండి, ఇలాగా ఇలాగా ఇలా తైరు ఇలా దార కింద పోస్తాం అనుకోండి, కాఫీ ఒకసారి కాఫీ ఈ కప్పు నుంచి ఆ కప్పులో చల్లారటానికి ఇలా తిరగేస్తూ ఉంటాం కదా. నీకు ప్రేమ ఉంటే ఆ ధార అలా ప్రవహించాలి. ఈశ్వరుడి పట్ల తైలధార, తైలధార అంటే ఇప్పుడు మనం కాఫీ కాఫీ చల్లారడం ఒక కప్పు నుంచి ఇంకో కప్పులో ఇలా ఇలా ఉరకపోస్తాం. ఆ ప్రవాహం ఆ తైలధార వలే నీ నేనే ఈశ్వరుడి పట్ల నీకున్న ప్రేమ, ఈశ్వరుడి పట్ల నీకున్న భక్తి అలా ప్రవాహం లే. అంటే నదికి వరద వచ్చినప్పుడు ప్రవాహం ఎలా ఉంటుండో అదే ఉరుకు అదే పొడుగు. ఒక్క నిమిషం ఆగు, మా వంక చూసి ఎడ్లంటే నది మన వంక చూడదు. అటువంటి ప్రవాహం ఈశ్వరుడి పట్ల నీ ప్రేమ. అలా తైలధార వలే నదీ ప్రవాహం వలే నీ ప్రేమ ఉంటే ఆ ఈశ్వరుడే నీకు స్వరూపంగా వ్యక్తమవుతాడు. అనుభోక్యం ఎక్కడ ఎక్కడ విచ్ఛిన్నం ఉండకూడదు. అది విచ్ఛిన్న భక్తి కాదు, విచ్ఛిన్న భక్తి కాదండి. విచ్ఛిన్నం అవ్వకూడదు ఆ ప్రవాహం. దాని యొక్క భర్త ప్రవేశం సముద్రంలోకి వెళ్ళే వరకు ఇటు దిక్కులు ఏమో చూడదు. అలాగే ఈశ్వరుడి పట్ల నీకున్న ప్రేమ, ఈశ్వరుడి పట్ల నీకున్న భక్తి, అలా తైరధార వలే నదీ ప్రవాహం వల్ల ఈశ్వరుడే నువ్వు ప్రవహిస్తుంటే ఆ ఈశ్వరుడే. ఏ చైతన్యాన్ని అయితే నువ్వు ఈశ్వరుడు అంటున్నావో, ఏ చైతన్యానికి అయితే దేవతా బుద్ధి కల్పించావో, ఆ దేవతే నీకు ఎలా వ్యక్తం అవుతుంది? చైతన్యం కాదు నీకు వ్యక్తం అవుతుంది. అక్కడ ఉన్నది ఆనందమే ఆనందం, శాంతే శాంతి, సుఖమే సుఖం, హ్యాపీనెస్ ఏ హ్యాపీనెస్, పీసే పీస్, ఒకటే ఆనందం, ఒకటే శాంతి, ఒకటే శాంతి. అప్పుడు ఏదైనా డిజైర్ వచ్చి మీ తలుపు తట్టినా, ఆ తలుపు తట్టినా అసలు డిజైర్కి అక్కడ ఉండటానికి అవకాశం లేనే లేదు. ఇంకా ఒకటే ప్రవాహం, అది ఒకటే ప్రవాహం, ఒకటే శాంతి, ఒకటే ఆనందము, ఒకటే మృస్సు, ఒకటే పీసు, ఒకటే హ్యాపీనెస్. అప్పుడు ఏదైనా లౌకికమైన డిజైర్ వచ్చి నీ తలుపు తట్టినా ఆ డిజైర్కి అక్కడ ఏమి మాడిపోతుంది, మాడిపోతుంది అక్కడ ఏమి అక్కడ అవకాశం, ఆ ప్రవాహం ఇదేమి లే, ఇదేమి ఉండదు. ఏ వెలుగు సహాయంతో వస్తువులు కనిపిస్తున్నాయో, మనుషులు కనిపిస్తున్నారో, ఆ వస్తువులను చూస్తున్నాం, మనుషులను చూస్తున్నాం, ఆ వెలుగుని మర్చిపోతున్నాం. ఏమి చెప్తున్నాడండి భగవాన్ టీచింగ్? ఏ వెలుగు సహాయంలో మనకు వస్తువులు కనిపిస్తున్నాయో, మనుషులు కనిపిస్తున్నారో, ఆ వెలుగు సహాయం వల్లే కనిపించే మనుషులను చూస్తున్నాం, వస్తువును చూస్తున్నాం, ఆ వెలుగును మర్చిపోతున్నాం. మనకి జ్ఞానం కావాలనుకున్నప్పుడు ఈ పామరులతోటి సహవాసం తగ్గించుకోవాలి. ఈ పామరులతోటి సహవాసం వల్ల ఏమవుతుందంటే, రామకృష్ణ పరమహంస గారు చెప్పినట్టు చేలోంచి ఒక కంతలో నీళ్ళు వస్తాయని కొనుక్కో, కంతలోంచి వదిలేస్తా అంటే నీళ్లు ఉంటాయా? నువ్వు సాధన చేసి పామరులతోటి సహవాసం చేస్తే ఉన్న సాధనంతో పోతా ఉంటుంది. సెక్స్ కాంప్లెక్స్ కంటే, మనీ కాంప్లెక్స్ కంటే ఈ పామరులతోటి సహవాసం చేయాలనే కాంప్లెక్స్ సాధనకు మరింత అడ్డం. ఏ మనిషికి అని సరే ఆత్మానుభవం లేకుండా ఆత్మ ఆనందానుభవం కలగదు. ఇంకా ఆత్మకు మరొక పేరు ఆనందం. ఆత్మానుభవం లేని వాడికి ఎంత సంపద ఉన్నా, ఎంత కీర్తి ఉన్నా వాడికి ఆనందానుభవం కలగదు. ఇంకా ఆత్మానే ఆనందం. ఇంకా ఆత్మానుభవం కలిగిన వెంటనే మరుసటి టైంలో మరుక్షణంలో వాడికి ఏం కలుగుతుంది? ఆనందానుభవం కూడా కలుగుతుంది. ఒక చైతన్యం తప్పించి, ఒక ఆత్మను తప్పించి, ఒక వెలుగును తప్పించి ఏ విషయం చెప్పినా ఇటువంటి మాటలు నాకు చెప్పబోకండి. ఉన్నది ఒకటే, అది చైతన్యం. అది తప్పించి ఏది మీరు అక్కడ సబ్జెక్ట్ ఓపెన్ చేసినా, అక్కడ మీరు వెంటనే అక్కడ ఆఫ్ చేస్తారు వెంటనే. అంటే తలంపు పుట్టినప్పుడు ఎక్కడైతే తలంపు పుడుతుందో అక్కడ తలంపును అణచడం తీరిక. తలంపు విజృంభించి శిరస్సులోకి వచ్చాక దాన్ని కంట్రోల్ చేయడం కష్టం. తలంపు ఎక్కడ పుడుతుందో దాన్ని వెంటనే పని చేయటం తేలిక. అంటే కానీ అది విజృంభించి శిరస్సులోకి వచ్చిన తర్వాత దాన్ని కంట్రోల్ చేయటం చాలా కష్టం. అంటే భగవాన్ మీరు టాప్ సబ్జెక్ట్, మీరు ఆ చైతన్యానికి విరుద్ధంగా, ఆత్మకు విరుద్ధంగా, అంతకు విరుద్ధంగా ఏ మాట మీరు మాట్లాడిన అక్కడ కాపీ చేసేవాడు. అటువంటి మాటలు నాతో చెప్పబోకండి. అంటే ఉన్నది ఒకటే వస్తువు, దానికి భిన్నంగా ఏది చెప్పినా అక్కడ స్టాప్ చేసి చూడదు. ఏదైనా పని చేసేటప్పుడు అది భగవంతుడి చింతనం ఉంటాం లేదని ఇక్కడ ప్రశ్న, ఇది అడిగే ప్రశ్న. ఇక్కడ భగవాన్ ఏమంటున్నారంటే, ఈ విధ సమస్యలకి పరిహారం ఒక్కటే, వివిధ సమస్యలకి పరిహారం ఒక్కటే, మొదట నువ్వు భగవంతుణ్ణి అన్వేషించటం ప్రారంభించు. అసలు నువ్వు భగవంతుణ్ణి నేను పొందాలి అని భగవంతుడి ముముక్షత్వం, అంటే నేను మోక్షాన్ని సంపాదించాలి, భగవంతుని పొందాలి అనే కాంక్ష ముందు రా. ఇప్పుడు డబ్బు సంపాదించాలని కోరిక వచ్చిందని ఒకటి మామూలుగా వాడు ఏదో ఉపాయం చూసుకుంటానుంటాడు ఆ డబ్బు సంపాదించడానికి. నీకు అర్థమవుతుంది, వాడికి ఉపాయం అసలు ఆ కాంక్ష అంటూ బయలుదేరిన తర్వాత వాడికి ఏదో ఉపాయం కనిపిస్తాను ఉంటుంది. ఎక్కడైతే సంకల్పం ఉందో దానికి సంబంధించిన ఉపాయం వాడికి కనిపిస్తాను ఉంటుంది. అదేది నువ్వు ముందు అసలు భగవద్ అనుభవం పొందాలి, జ్ఞానం సంపాదించాలని అని ముందు కాంక్ష ముందు ఆ డిజైర్ ఎరైజ్ కావాలి. ఆ కాంక్ష అంటూ వచ్చిన తర్వాత నువ్వు ఏ పని చేసినప్పటికీ దానికి అనుగుణంగానే నువ్వు చేస్తావు. అసలు నువ్వు డబ్బు సంపాదించాలనుకున్నాడు ఏం చేస్తాడు, వాడు ఏ పని చేసినా వాడి దృష్టి ఏముంటుంది, డబ్బే ఉంటుంది. వాడు మామూలుగా మనతో మాట్లాడుతూ ఉంటాడు, ఇంకోటి చేస్తుంటాడు, ఏది చేసినా ఆ బిజినెస్ మైండ్ అని చూశారు. ఆ బిజినెస్ మైండ్ మనతో మాట్లాడినా ఇంకోటి చేసినా అది చేసినా ఇది చేసినా, లేకపోతే ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినా వాడు బుర్ర అంత ఎక్కడ ఉంటున్నాడు, ఏ పని చేసినా వాడు బుర్ర అంత ఎక్కడ ఉంటుంది, డబ్బు మీదే ఉంటుంది. వాడు ఒకవేళ ఎవరికైనా ఉపకారం చేసినా మళ్ళీ ప్రతిఫలం డబ్బు ఆశించాడు ఉపకారం చేస్తాడు. అది ఇక్కడ మామూలు డబ్బు కాంక్ష ఉన్న మనిషి. ఇక్కడ భగవాన్ ఏం చెబుతున్నారంటే, ముందు అసలు భగవద్ అనుభవం పొందాలి, మోక్షాన్ని సంపాదించాలి, ఆ ముముక్షత్వం ముందు నీకు రాని వస్తే నువ్వు ఏ పని చేసినా లౌకికమైన పని చేయని పారమార్థికమైన పని చేయి, ఏ పని చేసినప్పటికీ నీ మనసు ముముక్షత్వాన్ని కనుక నీకు వస్తే ఆ మోక్షాన్ని పొందటం కోసం ఎవరితో నువ్వు స్నేహాలు చేసినా లేకపోతే ఏదైనా ఒక నువ్వు మంచి పని చేసినా నీ గమ్యం ఉంటే నీకు కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు అధికారం కావాలనుకున్న మనిషికి ఏమంటే మీ ఊళ్ళో చెరువు తవ్విస్తానంటాడు. మనం ఏమనుకుంటాం, అయ్యి బాబు మన ఊళ్ళో చెరువు తవ్వి, వాడు బుర్రలో ఉండాడు అధికారమే, వాడు అధికారం కోసం ఇక్కడ చెరువు తవ్విస్తానంటాడు. నీకు అర్థమవుతుంది, లేకపోతే నీకు అక్కడ పెట్టబాడు కడతానంటాడు. నీకు అర్థమవుతుంది, ఆ పెట్టబాడు ఏంటి మన అయ్యి బాబు మనకి పెట్టబాడు కట్టేస్తానంటున్నారు ఏమనుకుంటాడు, వాడే వాడు బుర్రలో ఉండాడు అధికారమే, అది అధికారం కోసమే పెట్టబాడు కడుతున్నాడు. నీకు అర్థమవుతుంది, స్వామి వివేకానందరాడు బాబు నీ ఇంతులు తవ్వించే కానీ నూతులు లేని చోట తవ్వించండి, గంగానది పక్కన తవ్వించొద్దని చెప్పాడు ఒకసారి ఈ పొలిటీషియన్స్కి. మీరు నూతులు తవ్వించరు కానీ కన్నాడు పడద్దు, నూతులు లేని చోట తవ్వించండి రా బాబు, మీ ఓట్ల కోసం గంగానది పక్కన నూతులు ఎందుకన్నాడా, గంగానది పక్కనే నూతు తవ్విస్తే మనకు ఓట్లు పడతాయనుకున్నప్పుడు ఏం చేస్తాడు, గంగానది పక్కనే తవ్విస్తాడు అంటున్నాడు. ఎవరండి, అధికార కాంక్ష ఉన్నవాడు. అరే మామూలుగా మనకు మంచి పని చేస్తున్నాడు వాడు అనిపిస్తున్నాడు, బుర్రలేంటి ఆ పవర్ సంపాదించడం కోసం. అదేవిధంగా పవర్ కానీ మనీ కానీ వాడు బాహ్యంగా మంచి పనులు చేస్తున్నప్పుడు నీకు కనిపిస్తున్నప్పుడు లోపల ఉన్నది పవరే, లోపల ఉన్నది మనీ, పైకి నీతో మర్యాదగా మాట్లాడవచ్చు, నీకు అర్థమవుతుంది మర్యాదగా మాట్లాడవచ్చు, దాని లోపల ఉన్నదేంటి పవరే. ఇప్పుడు రమణ మహర్షి గారు ఇక్కడ చెప్పే లాజిక్ చూడండి, లాజికల్ థింకింగ్ చూడండి, ఇమిటేషన్ లేదు ఆయనకు, అనుకరణ లేదు, అనుకరణ లేదు, లాజికల్ థింకింగ్, రేషనల్ థింకింగ్, ఎక్కడ రీజన్ తప్పడం. నీకు బ్రెయిన్లో ఏది ఉంటే దానికి అనుగుణంగా మనం న్యాచురల్గా నువ్వు పని చేసుకెళ్ళిపోతూ ఉంటావు. నీ ఎమ్మెల్యే అవ్వాలనుకున్నప్పుడు, మంత్రి అవ్వాలనుకున్నప్పుడు ఏ పని చేసినా దృష్టి అది ఉంటుంది, బయటకు మర్యాదగా మాట్లాడవచ్చు లేదా అక్కడ ఏదో నీ తప్పించవచ్చు, నీ బుర్రలో ఉన్నది ఏదో నీ బుర్రలో ఉంటుంది. అదేవిధంగా నువ్వు మోక్షం ముందు అసలు జ్ఞానం సంపాదించాలి, ముముక్షత్వం సంపాదించాలని ముందు ఆ కాంక్ష బలీయంగా నీ హృదయంలో కనుక్కుంటే దానికి అనుగుణంగా నువ్వు ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోతావు. బాగా అర్థం చేసుకోండి, ఈ సబ్జెక్ట్ అద్భుతం ఇక్కడ భగవాన్ చెప్పింది. ఎవరికి ఏ ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశం నెరవేర్చుకోవడానికి అనుగుణంగా తనంతరాడు పని చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. అసలు ఇంకోటండి, జ్ఞానం గురించి ముందు వినాలి, మనం అజ్ఞానం గురించి వింటున్నాం. అజ్ఞానం గురించి వినటాన్ని వినటం అనరు, వెళ్ళామండి అక్కడికి వెళ్ళొచ్చాం మాట్లాడొచ్చామండి, ఆ చేతుల్లో జీబీది వస్తుందంటే జ్ఞానమా అజ్ఞానమా, ఆ చేతుల్లో జీబీది వచ్చేస్తాను అట్టండి, వారిని తలుచుకుంటే ఇది ప్రమోషన్ వచ్చేస్తాను, మోషణం అవ్వకపోయినా ప్రమోషన్ వచ్చేస్తాను అట్టండి, ఇదే ఇది శ్రవణమా, ఇదే శ్రవణం. శ్రవణం అనడం భగవంతుడు చెప్పిన ఇదే శ్రవణం, ఆ చేతిలో నిమిది వచ్చేస్తుందా, వీడి కడుపు నొప్పి తగ్గిపోయిందా, వాడిని సరిపెట్టుకుంటే వీడికి ప్రమోషన్ వచ్చేసిందా, లేకపోతే వీడిని సరిపెట్టుకుంటే వీడికి ప్రీమోషన్ అయిపోయిందా. ఇప్పుడు ప్రీమోషన్ అవడానికి బజార్లో బిళ్ళలు ఉన్నాయి కదా, దేవుని సరిపెట్టుకోవాలి ప్రీమోషన్ అవడానికి. ఇది జ్ఞానమా, ఇది శ్రవణమా, అసలు శ్రవణం అంటే ఏమిటి? ఆ శ్రవణం అంటే ముందు అసలు ఎలకేజీ మాట్లాడి నీకు అర్థం కావాలి కదా. శ్రవణం అంటే ఏంటి? ఏ వస్తువు అయితే ఉందో, ఏదైతే యార్థము, ఏదైతే కాలాతీతం, అన్ని కాలాల్లోని అన్ని ప్రాంతాల్లోని ఏ వస్తువు నీకు తెలుసున్నా నీకు తెలియపో, ఏ వస్తువు అయితే తనంతట తానుగా ఉందో, ఏ వస్తువునైతే నువ్వు పొందుదాం అనుకున్న ఏ వస్తువు నువ్వు తెలుసుకున్నాక నీకు ఫ్రీడమ్ కలుగుతుందో, ఆ వస్తువు గురించి నీ ఉంటే అది శ్రవణం. అంతేగాని ఆకలి ఇల్లు ఉన్నారండి, 8,000 జనాభా ఉన్నారని మాకు తెలిసింది, తెలిసి అది శ్రవణం కాదు. అది ఇది ఇక్కడ భగవాన్ చెప్పిన టెక్నిక్, వండర్ఫుల్ టెక్నిక్. ఆ టెక్నిక్ ఏంటి? అసలు నీ ముందు నువ్వు లోపల డిజైర్ నీకు వస్తే, అంటే జ్ఞాన సముపార్జన పట్ల నీకు అటెండ్ చేస్తే ఏ మాటలు వినాలో నీకే తెలుస్తూ ఉంటుంది. ఏ మాటలు? ఆ డబ్బు సంపాదించాలనుకున్న వాడికి ఏ పని చేస్తే డబ్బు వస్తుంది, వాడికి ఎవరు చెప్పక్కలే వాడికి తెలుస్తూనే ఉంటుంది. ఇంకేత వాడి దృష్టి అంతా దాని మీద ఉంటుంది. కొండ ధ్యానం చేస్తున్నట్టు కనిపిస్తుంది కానీ దీని దృష్టి చేత మీద ఉంటుంది. కొంగ మంచి బాగా ధ్యానం చేస్తుంది కొంగ కానీ దాని దృష్టి ఎక్కడ ఉంటుంది? చేత మీద ఉంటుంది. అలాగే ఎవరు లోకంగా ఉంటాడు? అసలు నీకు మోక్ష సముపార్జన పట్ల నీకు కాంక్ష ఉండాలి, కానీ దానికి తదనుగుణంగా వింటూ ఉంటావు, దానికి తదనుగుణం నిన్న మరణం చేస్తూ ఉంటావు, దానికి తదనుగుణ సాధన చేస్తూ ఉంటావు. అసలు ముందు నువ్వు లక్ష్యం నిర్ణయించుకో. అది స్వామి వివేకానంద అంటాడు, ఎన్ ఎయిమ్లెస్ లైఫ్ ఈజ్ ఆల్వేజ్ ఎ మిజరబుల్ లైఫ్, ఎన్ ఎయిమ్లెస్ లైఫ్ ఈజ్ ఆల్వేజ్ ఏ మిజరబుల్ లైఫ్, ఆన్ ది క్వాలిటీ ఆఫ్ యువర్ ఎయిమ్ ఇల్ డిపెండ్ ది క్వాలిటీ ఆఫ్ యువర్ లైఫ్. ముందు నీ ఐడియాలు ఏంటో దాన్ని బట్టి నీ లైఫ్ క్వాలిటీ ఎలా ఉంటుందో చెప్తే ఇష్టం. అసలు అసలు నువ్వు ముందు కాశీ వెళ్ళాలని నిర్ణయించుకుంటే ఆ డబ్బు ఎలా సంపాదించుకోవాలి, ఏ ట్రైన్కి వెళ్ళాలి, ఏ ట్రైన్ ఎక్కడికి మారాలి, అదంతా నీవు తెలుసుకుంటాను ఉంటాను. నీ అంతటి నీ ఇతరులు చెప్పక్కర్లేదు. అలాగే నువ్వు జ్ఞానం సంపాదించాలని దృష్టి కలిగితే ఎవరితో స్నేహం చేయాలో, ఎలా జీవించాలో, ఎవరితో మాట్లాడాలో, దాని అంతా ఎప్పుడు ఎక్కడ ఏది ఎలా చేయాలో అదంతా నీ అంతటి నీకే తెలుస్తూ ఉంటుంది. అసమాన ప్రతి చిన్న విషయం నువ్వు గురువు చెప్పక్కర్లేదు. ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లు వస్తాయనుకున్న ఒక సంవత్సరంలో నాకు ప్రెసిడెంట్ చేయాలనుకోండి, ఎవరిని పట్టుకోవాలి, ఏ గ్రూప్లో ఉండాలి, ఎవరిని ఎలా పట్టుకోవాలి, ఎవరికి అధికారం ఇవ్వాలి, ఎవరికి డబ్బు ఇవ్వాలి, ఎవరికి సినిమా చూపించాలి, ఎవరికి సరాపోయాలి, ఇవన్నీ ఆలోచించుకుంటానంటాను నేను. అలాగే ఇక్కడ రమణ మహర్షి గారు చెప్పేది ఏంటంటే, అసలు మీకు ఆ ముముక్షత్వం కనుక ఉంటే ఏదో రకంగా ఏ గురువుని ఆశ్రయించాలి, లేదా దేవుని ఎలా ఉపాసన చేయాలి, లేదా ఎలా ధ్యానం చేయాలి, ఎటువంటి పని చేస్తే మనకు శాంతి కలుగుతుంది, భగవంతుడి అనుగ్రహం మనం సంపాదించుకుంటాము, నీ బుర్ర నీ లోపల నుంచే, నీ లోపల నుంచే ఇంట్యూషన్ అంటారు చూడండి, నీ లోపల నుంచే నీకు భగవంతుడు నీకు లోపల నుంచే నీ మనస్సే నీకు పాఠాలు చెబుతూ ఉంటుంది. అసలు నీకు లక్ష్యం అటు ఉంటుంది, నీకు అర్థమవుతుంది? అసలు నీ లక్ష్యం ఎటైతే, నీ గమ్యం ఎటైతే, అస్తమానం ఇతరులు అడగక్కర్లేదు. నీ లోపల నుంచే నీకు ఇంట్యూషన్ నీ మనస్సుతో నీకు చెబుతూ ఉంటుంది ఏ పని చేస్తే భగవంతుడు మనకు తెలియబడతాడు అనే విషయం నీ మనస్సే నీకు చెబుతూ ఉంటుంది. ఆ పని చేస్తే ఎలా ఉందండి, ఈ పని అది కాదు అయ్యా, ముందు నీకు అసలు జిజ్ఞాస ఉందో లేదో చూడు. ఒకసారి జ్ఞానానంద అన్నారు, జ్ఞానం సంపాదించడానికి పెట్టుబడి అంటే దాన్ని తెలుసుకోవడం కోరికే పెట్టుబడి అన్నారు ఆయన. ప్రొఫెసర్ జ్ఞానానంద్ ఒకసారి అన్నారు, జ్ఞానాన్ని సంపాదించడానికి ఏమి లేదు, 1 కోటి రూపాయలు మామూలుగా ఏదో ధాన్య వ్యాపారం బియ్యం వ్యాపారం చేసుకున్నట్టు 1 కోటి రూపాయలు తెచ్చి డబ్బు పెట్టక్కర్లేదు దానికి పెట్టుబడి. నీకు జ్ఞానం సంపాదించుకోవాలని ఏం అక్కడ, జ్ఞానం సంపాదించడానికి కోరిక డిజైర్ వస్తే చాలు, అదే పెట్టుబడి అన్నారు. టు నో, టీఓ టూ టూ నో టు నో అంటే అదే పెట్టుబడి అన్నారు. రెండే ఒక రెండు స్మాల్ వర్డ్స్ అంటే తెలుసుకోవాలన్న కాంక్ష నీకు ఉంటే చాలు, అదే పెట్టుబడి. నువ్వు జ్ఞానం అయిపోతా ఉన్నారు. నువ్వు దేహ ప్రారంభం ప్రకారం నువ్వు చేయవలసింది ఏదో నిర్మలంగా చెయ్యి, ఊరక ఉండు. ఊరక ఉండటం అంటే ఏంటి? నోరు మూసి కూర్చోవడం ఆత్మగా ఉండవని. అయితే ఈ ఒక్క మాట మీరు జ్ఞాపకించుకోండి, ఆ పని చేశానండి నా మనసు అక్కడ లేదండి, ఈ పని చేశానండి నాకు మంత్రం మర్చిపోయానండి అక్కడ దేవుడు ఈ గొడవలు ఆపు చేయవయ్యా. నువ్వు అసలు రూట్కి వెళ్ళిపోతున్నాడు భగవాను. అసలు ముందు నీకు దేవుణ్ణి తెలుసుకోవాలని నాకు ఆంక్ష ఉందా లేదా, జ్ఞాన సముపార్జన పట్టి నీకు అసలు ఆ డిజైర్ ఉందా లేదా, అది ఉందా, ఇంకేం అక్కర్లేదు, మిగతా అన్ని దాని అంతరది లోపల నుంచి వచ్చేస్తుంది. నీకు భగవంతుడు నీకు మార్గం చూపిస్తాడు. ఏ భగవంతునైతే నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావో అది నిజమైతే, అది నిజమైతే అందులో సిన్సియారిటీ కనుకుంటే ఆ భగవంతుడే నువ్వు ఏ పని చేయాలో ఎలా ప్రయాణం చేయాలో ఆ మార్గం నీకు చూపిస్తాడు. అసలు నీకు నిజంగా పొందాలనే కాంక్ష ఉంటే తప్పనిసరిగా నీకు మార్గం కనిపిస్తుంది. ఇది చేయాలా, అది చేయాలండి, ఆ పని చేయాలి, ఈ పని చేయకూడదు, ఈ మాట అటు ఉంచు. ఏ పని చెయ్యాలో ఏ పని చేయకూడదో అసలు కాంక్ష, ఆ జ్ఞానం పట్ల కాంక్ష ఉంటే నీకే తెలియబడుతూ ఉంటుంది, ఇతరులు చెప్పక్కర్లేదు. నీ హృదయం యొక్క లోయల్లోంచి నీకు ఆ స్ఫురణ కలుగుతూ ఉంటుంది. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల. మనకి తలకాయ పొడిస్తే దేవుణ్ణి మర్చిపోతాం. అప్పుడు వరకు రామ రామ అంటూ ఉంటాం, కొంచెం తలకాయ పొడిస్తే రాముడు మర్చిపోతాం మనం. తనకంటే దేవుడు వీరిగా లేడని తెలిసిన ఈ రమణ మహర్షి, రమణ మహర్షి కవును వచ్చి ఒక్క పాయింట్ మీరు గ్రహించండి, మనకంటే దేవుడు వేరుగా ఉన్నాడని మనం అనుకుంటున్నాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. తనకంటే దేవుడు వేరుగా లేడని తెలిసింది కూడా అని దేవుణ్ణి ఆరాధించాడు వాడు రమణ మహర్షి. ఆయన లాస్ట్ మినిట్లో ఆయన ప్రాణ ప్రయాణ కాలంలో ఆ కళ్ళు మూసుకుని ఉన్నాడు, ఆయన కూర్చోబెట్టుకున్నాడు, ఆయన్ని కళ్ళు మూసుకుని ఉన్నాడు. ఆయన కోమలో చనిపోలేదు, కంప్లీట్గా ఎరుకులోనే ఆయన శరీరం విడిచిపెట్టాడు. మెద్దట్లో కానీ కోమలో కానీ శరీరం విడిచిపెట్టలేదు, కంప్లీట్గా ఎరుకులో ఉన్నాడు, నూటికి నూరు పాళ్ళు ఎరుకులో ఉన్నాడు. యజ్ఞానికి స్మరించడానికి ఏమీ లేదు. డాక్టర్గా ప్రాణం పోతుంటాడు, పేషెంట్ని స్మరించుకుంటాడు. వ్యవసాయదాడు ఉత్తర పొలమో దక్షిణ పొలమో స్మరించుకుంటూ ఉంటాడు. వ్యాపారస్తుడు ఫ్యాక్టరీని స్మరించుకుంటాడు. జ్ఞానికి స్మరించడానికి ఏమి ఉండదు. మీరు అర్థమవుతుంది, ప్రాణం పోతే ఇలా కూర్చోబెట్టుకున్నారు, కూర్చోబెట్టుకుంటే ఆ టీవీ చూడండి, ఆయన కళ్ళు మూసుకున్నారు. ప్రాణ ప్రయాణ టైం వస్తుంది, 8:47 సమీపిస్తున్నాయి. అరుణాచలేశ్వరుడే ఒక కాళ్ళు చేతులు తొడుక్కొచ్చాడు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అని చాంటింగ్ మొదలుపెట్టారు అక్కడ భక్తులు. ఒక్కసారి కళ్ళు తెరిచాడు. ఎవరు భగవాన్? కంఠం ఆనంద బాష్పాలు కార్చాడు. ఇక్కడ మీరు దేవుడు మనకంటే వేరుగా ఉన్నాడని దేవుణ్ణి ప్రేమిస్తున్నాం మనం. దేవుడు తనకంటే వేరుగా లేడని తెలుసుకుని దేవుణ్ణి గౌరవించడం అంటే చిన్న విషయం కాదు. ఆనంద బాష్పాలు అది అరుణాచలేశ్వరుడు ఆయనకున్న ప్రేమ, అరుణాచలేశ్వరుడి మీద ఆయనకున్న ఆప్యాయత, ఆ తైరధార ప్రేమ ఎలా ఉంటుందంటే, ఈ అరుణాచలంలో 54 సంవత్సరములు ఈ దేహం ఉంటే ఇక్కడి నుంచి అరుణాచలం విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపోదామనే తలంపు కూడా నాకు రాలేదు అన్నాడు వాడు రమణ మహర్షి అంటే. రమణ మహర్షి గారు అరుణాచలం మీద నా అటాచ్మెంట్ చూడండి, ఇక్కడ చూడండి, 54 సంవత్సరములు ఈ అరుణాచల క్షేత్రం ఉంటే ఈ క్షేత్రం విడిచిపెట్టి ఎక్కడికైనా వెళదామని తలంపు కూడా రాలేదన్నారు. తలంపు వచ్చిన తర్వాత నిగ్రహించుకోవడం కాదు, అసలు తలంపు కూడా రాలేదన్నారు. ఈ లోకంలో రమణ మహర్షి గారికి ఏదైనా అటాచ్మెంట్ ఉందని ఒక అదే మనం కల్పించుకుని చెబుతుంది అరుణాచలం. ఆ జ్ఞానం యొక్క వైభవం మీకు తెలియాలి. ఆ జ్ఞానం యొక్క వైభవం తెలిస్తే, జ్ఞానం యొక్క గుణం తెలిస్తే, ఆ జ్ఞానం యొక్క ఇంపార్టెన్స్ తెలిస్తే అప్పుడు జ్ఞానాన్ని సంపాదించుకోవాలని బుద్ధి కలుగుతుంది. అందుకు శ్రుణు శ్రవణం, అది శ్రవణం అంటే. ఇప్పుడు మన పని ఎలా ఉందంటే, రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఏమంటే మా ఊరికో టిక్కెట్ ఇవ్వండి, మా ఊరు ఏంటి అడగడం తెలుస్తుంది. ఆ టిక్కెట్ ఏ ఊరికి ఇవ్వాలో స్టేషన్ మాస్టర్ని అడగాలి కదా, ఏదో టిక్కెట్ ఇవ్వాలంటే అర్థం ఏంటి అసలు దానికి, ఎక్కడ టిక్కెట్ ఇవ్వాలో స్టేషన్ మాస్టర్ని అడగాలి కదా. అసలు ఊరి లక్ష్యం ఏంటి, అసలు దేని పొందటానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, దేని పొందటానికి నువ్వు శ్రవణం చేస్తున్నావు. అయితే స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్తాను, టిక్కెట్ ఇవ్వండి అర్థం ఏంటి, ఏ ఊరికి నువ్వు టిక్కెట్ అడిగేది. అసలు నువ్వు ఎక్కడికెళ్ళి ప్రయాణం చేయాలో నీకే తెలియనప్పుడు ఇంకా ప్రయాణం ఎందుకు తెలియదు. అందుకని మీరు ఇంటికాంచి బయటకు వచ్చినప్పుడు ఎక్కడికెళ్ళాలో ముందు నిర్ణయించుకుని వస్తారు కదా. అలాగే నువ్వు శ్రవణం చేసినప్పుడు దేవుని పొందడానికి నువ్వు శ్రవణం చేస్తావు, నీకే తెలియకపోతే ఎలాగ. అసలు ఇప్పుడు మీరు ఇంటికాంచి బయలుదేరారనుకోండి, ఎవరైనా ఎక్కడికి వెళుతున్నారనుకోండి, ఏమండి ఎక్కడికి వెళుతున్నావు మాకే తెలియట్లేదు అంటే అలాగ ఉంది మన పద్ధతి. ఇప్పుడు మంచిది, మీకు సోదర మహాశైలరా, ఏదో ఒక అవతార పురుషుడు కాదు, గురువు చాలు, ఒక్క దేవత యొక్క అనుగ్రహం చాలు మనకి. అనేక మంది దేవతలు ఉన్నారు, అనేక మంది దేవతలు ఉన్నారు, ఒక్క దేవత అనుగ్రహం చాలు మనకు జ్ఞానం కలగటం కోసం. ఆ దేవత మీద ప్రేమ మనకి తైలదారవలో ప్రవహిస్తే
వంద మంది గురువులు మనకు అక్కర్లేదు,
వంద మంది దేవతలు మనకు అక్కర్లేదు. నీకు నచ్చిన దేవతని, ఒక్క దేవతని ఉపాసన చెయ్యి, ఒక్క దేవత అనుగ్రహం వల్ల నువ్వు జ్ఞానం అవుతావు. ఏం చేసిన ఆ దేవత ఆత్మయ్య ఉన్నాడు. నీకు నిజం తెలియకపోయినా నువ్వు ఆరాధించే దేవతకు తెలుసు ఏది నిజమో, ఆ నిజం నీ చేత పొందింపు చేసే వరకు వాడు నన్ను తరుగుతూ ఉంటాడు. గురువు ప్రతి జన్మలో వస్తాడు వస్తాడు వస్తాడు, కెలికి కెలికి ఆత్మానుభవం కలగడం కోసం. నీలో ఏ బలహీనతలు ఉన్నాయో, ఏ రుగ్మత ఉందో, ఏ బురద ఉందో, నీ లోపల ఏ బురద ఉందో, బురదన కెలికి నీ చేత కట్టించి ఆ స్వరూపాన్ని నీకు పట్టించే వరకు ప్రతి జన్మలో నీ కూడా వస్తాడు. కాలక్షేపానికి రాడు, నేను కెలకటానికి వస్తాడు. గురువు వాడే గురువు, నీ కూడా వచ్చేవాడు నీ గురువు ఒక్కడు మాత్రమే. ఏం చేయాలి, ఆ గురువు ఎలా ఉన్నాడు, ఆత్మగా ఉన్నాడు, ఆ లోపల నువ్వెవరు నువ్వు తెలుసుకునే వరకు నీ కూడా ప్రయాణం చేస్తూ ఆ అనుభవం రావడం కోసం ఏ బలహీనత నీకు అడ్డేస్తున్నాయో ఆ బలహీనతని కలికి నీ చేత కట్టించే వరకు గురువు నీ కూడా వస్తాడు. గురువు తనంతరం వాడిని చేసే వరకు నేను విడిచిపెట్టడు. అది నీకు అర్థం వచ్చింది, నీ లోపల ఉంటాడు, నీకున్న బలహీనతలు ఏంటో నీ శిరస్సుకు తెలియపరుస్తుంటాడు. అది కక్కే వరకు మిమ్మల్ని వెంటాడుతుంటాడు, తగ్గు సందు పెట్టి నొక్కుతాడు. అది చలంగారు అంటారు కదా, నువ్వు రావు నన్ను పోనివు, నువ్వు రావు నన్ను పోనివు, మరొచ్చి మొత్తెక్కించి స్వప్నాలతో లాలించి మధుర గానాలతో ఊగించి నువ్వు రావు నన్ను పోనివు, నన్ను నువ్వు చూసుకోవటం లేదు, ఇప్పుడు నా దారి నన్ను పోదామంటే నన్ను పోనివ్వటం లేదు, నువ్వు నన్ను చూసుకోవటం లేదు, నా దారి నేను పోదామంటే నన్ను పోనివ్వటం లేదు, మధ్యని పెట్టి నొక్కేస్తున్నావు. నువ్వు రావు నన్ను పోనివు, మరొచ్చి మొత్తెక్కించి స్వప్నాలతో లాలించి మధుర గానాలతో ఊగించి ప్రపంచానికి యుద్ధంగా చేశావు. ఓహోగా ఈ ప్రపంచంలో ఎంతో గొప్పవాడిని అవుదాం అనుకున్నాను, చలవంత గొప్పవాడు ఈ ప్రపంచంలో లేడనంత పేరు తెచ్చుకుందాం అనుకున్నాను, ఆ ప్రపంచానికి నన్ను కాకుండా చేసేసావు. ఓహోగా నువ్వు రావు నన్ను పోనివు, మరొకరి మొత్తెక్కించి స్వప్నాలతో అల్లాలించి మధుర గానాలతో ఊగించి ప్రపంచానికి వ్యర్థుణ్ణిగా చేశావు. ఓ భగవాన్ ఓ